ప్రార్థించు కొరకే మన అందరం ఒక క్షణం నిలబడదాం, తల్లవంచుదాము. ప్రేమైన దేవా, ఈ రాత్రి మేము ఇక్కడ ఉండి ఈ గొప్ప భాగ్యమని అలా ఉండి కొరకై మేము ఎంచుకుంటున్నాము. చచ్చిపోతున్న ఈ తరానికి, మృతులమైన లోకానికి జీవించున్న క్రీస్తును తీసుకుని వచ్చే తరుణం ఇది. ప్రభువా, మా మాటలను మా కార్యాలను నీవే అభిషేకించమని నేను వేడుకుంటున్నాము. నిష్ఫలముగా నీ యొద్దకు మరలేదాక. ఎందుకొరకై అవి ఉద్దేశించబడి ఉన్నావో ఆ కార్యాన్ని అవి నిర్వర్తించుగాక. ఈ రాత్రిలో ఇక్కడ అక్కడతో ఉన్న ప్రతి పురుషుడికి, స్త్రీకి, బాలుడికి, బాలికకు సహాయం చేయండి. మేమందరము అక్కడలతోనే ఉన్నామని మాకు తెలుసు. మేము ఈ రాత్రి విడిచి వెళ్ళుచుండగా క్రీస్తు యొక్క ధన సాక్ష్యము తదుపరి ఎమ్మాయి మార్గం వెళ్ళుచున్న వారి వలె మా హృదయాల్లో అతి అనుభవాన్ని పొంది మార్గమందు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు మందలేదని చెప్పిన రీతిగా చెప్పుదుముగాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. బాధలతో వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఈ రాత్రి కుడికిన తదుపరి ఎటువంటి బలహీనుడు మా మధ్య ఉండకూడదుగాక. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, ఏ ఒక్క అవిశ్వాసి కూడా ఇక్కడ ఉండకూడదు కాక. అందరూ నిత్య జీవనం నమ్ముదురు కాక. ఇక్కడ చేరుకునే కారణం అదే ఉద్దేశమై ఉంటున్నది. దేవుని రాజ్యం మహిమార్థమై ఈ ఆశీర్వాదం అడుగుకుంటున్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము, ఆమేన్. కూర్చోనండి. ఈ రాత్రుల మరలా మనం చేరుకుని అనేది ఉత్తమమైన కార్యమై ఉన్నది. కొందరు నిలుచుని ఉంటే గమనిస్తున్నాను. దేశమంతటా పలు విధమైన పట్టణాలకు ఫోన్లు చేయబడుతున్నవని అనుకుంటాను. శాన్ ఫ్రాన్సిస్కో, టూసన్, తూర్పు ప్రాంతాలకు టెలిఫోన్ ద్వారా వారికి మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఈ రాత్రి ఎందుకు సభామందిరంలో ఉన్నాము. ముఖ్యమైన సభామందిరం అంతా నిండిపోయినది. పార్శ్వభాగాలు, గోడ ఇరుప్రక్కల ప్రజలు నిండుగా నిలబడి ఉన్నారు. రేపు రాత్రికి ఇంకొక పార్శ్వభాగాన్ని తెరవాలనుకుంటున్నాము. వ్యాయామశాల వైపు అది అతిపెద్ద సభామందిరం అవుతుంది. అది ఇంకా 2,000 మందికి పైగా పడుతుంది. రేపు రాత్రికి అది అలా జరుగుతుందని నిరీక్షిస్తున్నాను. ఈ మొట్టమొదటి రాత్రికి అది నిండిపోయినట్లయితే రేపు రాత్రికి అది మరింత ఎక్కువ కాగలదని మనం ఎందుకు తలంచకూడదు. ఈ రాత్రిలో ఎక్కువ కుర్చీలు మొదలైనవి కూడా అక్కడ వేసి ఉండడం నేను చూస్తున్నాను. అతి ప్రాముఖ్యమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రథమంగా ప్రభుని యేసు రాకడ కొరకు అడుగుదప ఆయన ప్రత్యక్షములు అయ్యే తప్పుడు ఆయన రాకడకు సిద్ధపడినట్లుగా ఈ రాత్రి ఆయన స్వీకరించినటువంటి నశించు ఆత్మ రక్షణార్థం కొరకు వేదిక పైన ఉన్న శ్రేష్ఠులైన వీరందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు నేను అర్పించుకుంటున్నాను. వారిలో అనేకమైన దైవ సేవకులు ఉన్నారని నేను తలుస్తున్నాను. 200 మంది, అంతకంటే ఎక్కువ మంది వేదికపై కూర్చున్నారు. వారి ఇక్కడ ఉన్నందుకు వారికి నిండైన వందనాలు తెలుపుతున్నాను. దేశంలోని పలు పలు స్థలాల నుండి వచ్చిన మీ అందరికీ తెలుపుతున్నాను. విదేశాల నుండి సముద్రం దాటి కొందరు వచ్చిన్నారు అని అనుకుంటున్నాను. అందుకొరకై మాతో కలిసి మా సహవాసంలో సంతోషించిన కొరక ఇక్కడకు ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనం ఎదురు చూస్తున్న వాటిని దేవుడు అనుకూలించబోతున్నారనే నిరీక్షణతో మనమంతా ఉన్నాము. ఇది నాకు ఇలా అనిపిస్తుంది. ఈ కొద్ది రోజులు కుడికకు వచ్చిన కొరకై నేను తలస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి జరగబోతుందని నా సొంత హృదయమే వింతగా నన్ను హెచ్చరిక చేసింది. అది ఏమై ఉంటుందో నాకు తెలియదు, కానీ అయితే దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆయన రాజ్యానికి మంచి పౌరులుగాను అది మనల్ని తయారు చేస్తున్నది. అవిశ్వాసముతోనూ పాపముతో ఉన్న ఈ అంధకార లోకమందు మనం నడుస్తున్నప్పుడు అది అలా చేయగలదు. ఈ రాత్రి వేళ ఈ భూమియే, ఈ స్థలమే నా కొరకు గొప్ప విషయాలను పట్టుకుని ఉన్నది. వీరి ఇక్కడ పాఠశాల సభామందిర నిర్మాణం చేసింది నేను ఎరిగింది మొదలుకొని ఈ స్థలమందు ఆరాధన కూడిక కావాలని అనుకున్నాను. ఇది ఇలా పొందుకొనుకొరకై కారకులైన పాఠశాల అధిష్టాన వర్గానికి తదితరులకు ఎంతో కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇదే స్థలమందు ఒకప్పుడు ఈ రాత్రి వేళలో ఈ భవనం ఎక్కడైతే నిర్మాణం చేయబడి ఉన్నదో ఇదే గడ్డ మీద సుమారు 30 సంవత్సరాల క్రితం ఒక గొప్ప సంఘటన సంభవించినది. ఆ కాలమందు చీపురు పొలలు పెరిగే తొడ తప్ప ఇది మరొకటి కాదు. ఇదే స్థలానికి 200 గజాల దూరంలో ఒక చిన్న ఇంటిలో నేను నివాసం చేస్తూ ఉంటిని. ఆ దినాలలో నా యొక్క అమ్మ నాన్న రక్షణ కొరకై నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను. ఈ రాత్రిలో వారిద్దరూ లేరు. ప్రత్యేకించి ఆ దినాల్లో మా తండ్రి విషయమే బాధపడుతుండేవాడను. ఆ వరండాలో నేను నిద్రించుకుంటూ నాకు జ్ఞప్తి ఉన్నది. ఎండాకాలంలో వేడెక్కిపోయేది. ఇలా వ్రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని చిన్న పుస్తకం అనుకుంటాను. ఆ పరలోక దర్శనానికి నేను అవిధేయుడు కాలేదు అని ఆ చిన్న పుస్తకంలో పిలువబడుతున్నది. ఆ వరండాలో పండుకుని అకస్మాత్తుగా లేచాను. నా తండ్రిని గురించి నా హృదయంలో ఒక భారం పుట్టుకొచ్చినది. ఈ నగరంలో ఉన్న అనేక మందికి నా తండ్రి గారి గురించి తెలుసు. ఆయన ఒక మహా మనిషి అని నా తలంపు. పాపి ఉన్నప్పటికీ కూడా అయితే ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఆయన వయస్సుతో కూడా దాన్ని నిరోధించడానికి నా ఛాయశక్తులా పోరాడాను. అదేదనగా త్రాగుడు అలవాటు. ఆ రాత్రి ఆయన మత్తు పానీయం త్రాగుతున్నాడు. ఆయన గురించి నా హృదయంలో గొప్ప భారం కలిగి నేను మేల్కొన్నాను. నా పైజామా పైన నా ట్రౌజర్లు వేసుకుని నా పైజామా చొక్కా అలాగే ఉంచుకుని ఈ చీపురు పొలం పొలమంతా తిరిగాను. ఇప్పుడు అది ఎక్కడైతే ఇక్కడ ఉన్నదో అక్కడే. నా తండ్రి విషయమై ప్రార్థించిన కొరకై నేను మోకరించాను. ఆయన రక్షించమని దేవుని ప్రార్థించి వేడుకొంచుండగా నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి పాపిగానే ఆయన చనిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను లేచి ఇక్కడ నుండి తూర్పు వైపే చూస్తున్నాను. ఒక దర్శనం కలిగినది. మీలో అనేక మందికి ఆ దర్శనం తెలుసు. నాకు పైభాగాన ప్రభువు యేసు నిలబడి ఉన్నారు. నాకు తెలిసినంత మట్టుకు నేను భ్రమ భయభ్రాంతులు చెందేవాడిని కాదు. దర్శనాలు వాస్తవమైనవే. అక్కడ ప్రభువు యేసు నిలబడి ఉన్నారు. అలాంటి పోలికగా ఆయన చూడటం అదే నాకు ప్రప్రథమం. ఆయన 17 అడుగుల ఎత్తులో నా తలకు పైవా ఆకాశ మార్గాన్ని ఉంటున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఉన్నారు. ఆయన తెల్లటి వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు. దాని ప్రక్క అంచు అలంకరించబడి ఉన్నది. ఆయన భుజాలపైకి వెంట్రుకలు వెలాడుతూ ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఇటువంటి మనిషిగా 30 సంవత్సరాల వయస్కునిగా అభివర్ణించబడ్డాడు అలాగే ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఒక చిన్న వ్యక్తిగా సన్నని వారిగా కనిపిస్తున్నాడు. 130 పౌండ్ల బరువు గల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నేను చూస్తున్నాను, ఏదో పొరపడ్డానేమో అని తలస్తున్నాను. కళ్ళు నిలుపుకొని మళ్ళా చూశాను. ఒక ప్రక్కగా నిల్చున్నట్లుగా ఉన్నారు. ఆయన ముఖబింబము ఒక విధంగా ఉన్నది. నేను ఎప్పుడు నా దర్శనంలో చూచినట్టుగానే ఆయన ముఖము కనిపిస్తున్నది. 30 సంవత్సరాల హ్యాపన్స్ యొక్క క్రీస్తు శిరస్సు లాగానే అగుపిస్తున్నది. అందుచేతనే నేను దాని నా పుస్తక భాండారంలోను నా ఇంటిలోనూ పెట్టుకుని ఉన్నాను. నేను అది ఎక్కడ పెట్టినప్పటికీ ఆ విధంగా అది కనిపిస్తుంది. ఇంకా అలాగే ఉంటుంది. ఆయన చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. నేను ఆయన చూస్తూ ఉన్నప్పుడు నా ప్రభు నిలబడి ఉన్నది నేను నిజంగా చూచడలేదు అని అనుకున్నాను. నేను ఓ విధంగా ఈ విధంగా ఉన్నానని చెప్తున్నాను. ఈ వేదిక ఇక్కడ ఎలాగున్నదో సాక్షాత్తు అలాగే ఉన్నది. ఈ సమీపంగానే ఉన్నట్లుగా ఉన్నది. నేను నిల్చుని ఉన్న వ్యాసార్థం అనుకుని నేను కొలత కొలుచున్నంత సమీపంగా ఈ వృత్తములో 40-50 గజాల దూరంలో నేను పైకి చూశాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. నేను నిద్రిస్తున్నాను అని గ్రహించుకోవడం కొరకై నా వేలు అలా వంచాను. ఎలాగ తెలుసా? అది వేలు లేనట్లుగా గమనిస్తుంది. నేను ప్రభువునందు యవనస్తునిగా ఉంటే 6 మాసాల నుండి బోధించుచున్నాను. నా వేలు కొరుక్కున్నాను. నేను ఆ చీపురు పొలాలను తీసుకుని దాన్ని పగలగొట్టాను. గ్రామంలో నివసిస్తూ అనేక మందికి మీకు అది తెలుసు. చిన్న పల్ల పుల్ల ఉన్నది ఏంటో, లేక చీపురు పుల్ల అలా ఉంటుంది. నేను దాన్ని నములుతున్నాను. అది అలా ఉండకూడదు. నేను కలకట్టున్నాను. నా ఇల్లు ఉంది. నా తండ్రి నా తల్లి ఉన్నారు. పిల్లలు ఉన్నారు. పాతబడిన ఇటుకల ఇల్లు. నేను నిలుచునే కొలన ఉంది. 200 గజాల ఇక్కడ నుండి నేను బాతులు వేటాడుతూ ఉంటిని. నేను ఇక్కడ పొలము నిలబడి ఉన్నాను. అది అలాగే ఉండవలసి ఉన్నది. నేలను అలా తనివేసి నా పాదలు కొద్దిగా విదిలించుకున్నాను. తల విదిలించుకున్నాను. చేతులు జాడించేసేసాను. మళ్ళా పైకి చూశాను. అలా చూశాను. మళ్ళా చూశాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. మళ్ళా గాలి ఊదడం ప్రారంభమైంది. చీపురు పుల్ల మళ్ళా ఊదడం చూశాను. అది ఊదడం ఆరంభం కాగానే ఆయన వస్త్రాలు కూడా అలా కదులుతున్నవి. బట్టలు వ్రెలాడదీసిన రీతిగా రెపరెప్పా కొట్టుకుంటున్నవి. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నారు. అది నేను చూశాను. ఆయన ముఖం వచ్చేసి నేను చూడగలిగితే అని నేను తలస్తూ ఉంటిని. ఆయన తూర్పు వైపుగా చూస్తున్నారు. ఇదే మార్గాన ఆసక్తిగా ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన ముఖాన్ని చూడటానికి ఇంకో అడుగు ముందుకు వేశాను. ఆయన సరిగ్గా ఆయన చూడలేకపోయాను. ఆయనకు ముందుగా ఆయన చేతులున్నవి, లేక నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడ మరుగుగా ఉన్నవి. మళ్ళా చుట్టూ తిరిగాను. నా గొంతుకును అని సరి చేసుకుంటూ ఆయన నన్ను గమనిస్తారేమన్న రీతిగా అలా చేశాను. అయితే ఆయన కదలలేదు. ఆ తర్వాత నేను అలా తలంచాను, నేనే ఆయన పిలవచ్చు కదా అని అనుకున్నాను. యేసు అని అన్నప్పుడు ఆయన తన తలను త్రిప్పాడు. ఆయనను చూస్తున్నప్పుడు ఆయన తన చేతులు అలా చాపాడు. అదంతా నాకు జ్ఞప్తున్నది, అదంతా పగటి కూడా జరిగినదే. ఇక్కడ ఈ పొలములో ఇదే స్థలములో నేను ఇక్కడ పండుకుని ఉన్నాను. కన్నీళ్లతో నా పైజామా చొక్కా తడిచిపోయినవి. నేను ఏడుస్తూనే ఉన్నాను, అలాగే నిద్రపోయాను. ఏ చిత్రకారుడు చిత్రీకరణ చేయలేటువంటి లేక గీయలేటువంటి ముఖ కవలికలు ఆయన ముఖం ముందు నాకు కనిపించినవి అవి అలా చేయలేవు. నేను ఆయన చూడగొరితే ఆయన మనుషుల వారిగానే కనిపించాడు. జాలిగా ఆయన పిలువ కొరుతాడు, గౌరవప్రదంగా ఆదరిస్తాడు. అయినప్పటికీ లోకాన్ని తలకిందులు చేయగల బలము గల మాట ఆయన కలిగి ఉన్నాడు. ఆ గుణగణాలను ఏ చిత్రకారుడు ఆలింగనము చేసుకోలేడు. దాని యొక్క భావం ఏంటో ఈ దినాల వరకు నాకు అర్థం కాలేదు. ఈ రాత్రి వేళ ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత సర్వాధికారి దేవుని పరిచర్య కొరకై ప్రతిష్ఠ చేయబడుతున్న ఒక సభా మందిరం ముందు నిలబడి ఉన్నాను. నేనైతే కేవలం ఒక సామాన్య సభ్యుడిగా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్టు సంఘ ఒక స్థానిక పెద్దగా ఉన్నాను. ఆ కాలమంది రాయ్ డేవిస్ దాని పాస్టర్గా ఉన్నారు. జన సముదాయం మధ్య నేనే స్థలంలో నిలబడి ఉన్నానో అదే స్థలమై ఉన్నది. యేసుక్రీస్తు రక్తమే అది కొనుగోలు చేసిందని నేను అనుకుంటున్నాను. నా చేతులతో ఈ 4 దినాల ప్రభు వర్తమానాన్ని తీసుకుని వచ్చిన కొరకై అలా ఆయన చేశారు. ఆ తర్వాత 6 మాసాల తర్వాత నదిలో నా మొదటి బాప్తిసం జరిగించాను. స్ప్రింగ్ స్ట్రీట్ లో ఇక్కడ వెలుగు దిగి వచ్చినది. మీలో అనేక మంది అక్కడికి వెళ్లాలని ఆశించి వెళ్లి చూశారు. స్ప్రింగ్ స్ట్రీట్ లోని నేలలో నది ముఖద్వారమననే ప్రజలందరి ఎదురుగానే అక్కడనే ప్రభుత్వ ప్రప్రదంగా అగుపించారు. మధ్యాహ్నం 2 గంటల సమయమందు ఒక స్వరం వచ్చి ఇలా చెప్పినది, క్రీస్తు మొదటి దాకడకు బాప్తిస్మిచ్చి యోహాను ఎలా పంపబడినాడో నీ వర్తమానం 2వ దాకడకు అలాగుండును. ఇది 30 సంవత్సరాల క్రితం జరిగినది. ఈ రాత్రి ఇంకా అదే వర్తమానం నేను ప్రకటిస్తున్నాను. ప్రపంచమంతరికి అది పంపించబడుతుంది. ఈ యేసుక్రీస్తుకే తిరిగి ఈ రాత్రి వేళ ప్రతిదినై నా సొంత పట్టణమందు ఉండటం నాకెంతో ఆనందంగా ఉన్నది. నా నిండి హృదయంతో నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఆ దినమును కూడా మునుపటి దినము కంటే ఆయన ఎంతో మనోహరుడుగా కనిపిస్తున్నాడు. నా యొక్క సిద్ధాంతంలో ఏ ఒక్క పులు కూడా నేను మార్పు చేయలేదు. నేను దేనిని అనుభవం చేశానో దానిని ఇంకా ఈ రాత్రి కూడా నమ్ముతున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కరి రీతిగా ఉన్నారు. నేను జవాబు చెప్పుకోవలసిన వర్తమానాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రథమంగా వర్తమానం ఆరంభము కాగానే అది ఇలా ఉండవచ్చు. గొప్ప గొప్ప సూచికల కొరకు, అధికారుల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, రోగుల కొరకు అనేకలు ప్రార్థించవచ్చు. ప్రత్యేకించి పెంతికొస్తు పిల్లల మధ్య అది ఆరంభమైనది. ప్రపంచ స్వస్థత కూడికలు ప్రపంచమంతటా వ్యాపకమైనవి. నిర్దిష్టంగా 15 సంవత్సరాలు ప్రతి చోట, ప్రతి కొండ, ప్రతి ప్రాంతమందు కూడా ఉద్యమ సభ ఏర్పాటు చేయబడినవి అని అనుకుంటున్నాను. అగ్ని మంటల లాంటి ఉద్యమ సభలు నిక్షార్థంగా ఆ ఒక్క ఆజ్ఞ వల్ల కోట్ల కొలది ప్రజలు క్రీస్తును తమ స్వకీయ రక్షకుడిగా అంగీకరించారు. అది ఎక్కడి నుండి ఔరల్ రాబర్ట్స్ కు ఇంకా అనేక చోట్లకు వ్యాపకమైనది. ఆ తర్వాత పెంతెకొస్తు సంఘము తన యొక్క చచ్చిన స్థితి ఎందుకు పడి ఉండగా, లేక అప్పుడు అది మృతతుల్యమైన మాధ్యములో ఉన్నది. నేటి రాత్రి వేళ యొక్క దీక్ష అపేక్ష ఎదునగా సంసిద్ధంగా ఉన్న ప్రభుని యేసు దాకరకు దాన్ని తిరిగి మెలకొల్పాలి. నేను దాన్ని గద్దించాలి. అది ఏ విధమైన పాపములు ఉన్నప్పటికీ దానిని నేను గద్దించాలి. ఎవరితో ఒకరి సంఘ సేకరణ కాదు నా యొక్క భావన. నాకు ఒక వర్తమానం ఉంది. సంఘములో ప్రతిపాదన చేయడం అనేది కష్టతరమైన విషయం. మన ప్రభుని యేసు కాలంలో ఇలాగూ అలాగే ఆయనకు అనుమతి చేకూర్చబడలేదు. అలాగే నాకు కూడా అంతే. ప్రథమంగా ఆయన బోధ ఆరంభించినప్పుడు రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ప్రతి ఒక్కరూ ఆయన కావాలనే కోరుకున్నారు. ఒక సమయం వచ్చినప్పటికీ ప్రతి ఒక్కసారి కూడా వర్తమానమునకు ఒక గుర్తు వెంబడిస్తుంటుంది. విచిత్రంగా స్వరానికి ఒక గుర్తు ఉంటుంది. ఒకానొక దినమన్న ఆయన కూర్చొని ఇలా చెప్పారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని. అది వారికి సహించలేనంతగా అనిపించింది. ఆయన ఇలాగ కూడా చెప్పారు, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని లేకుంటే మీలో జీవు లేని వారు అవుతారు అని ఆయన చెప్పారు. వైద్యులు సుదీర్ఘ ఆలోచన పడే నిపుణులు ఇతను మానవ రక్తము త్రాగేవాడని చెప్పారా? ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మాంసాన్ని భక్షించేవాడని చెప్పారా? ఆయన దాని ఎన్నడూ కూడా విశ్లేషించి చెప్పలేదు. అలా చెప్పాడు అంటే ఈ రాత్రిలో మీరు కొన్ని విషయాలు వినవచ్చు. వరుణ కుడికల ద్వారా అవి అలా కేవలం చెప్పబడుతున్నవి. మేము వాటిని విశ్లేషించకపోవచ్చు. అయితే గుర్తుంచుకోనండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నారు అది మేము నమ్ముతున్నాము. ఎక్కువసేపు మాట్లాడటానికి మాకు సమయం లేదు. ఒక సమయానికి ఇక్కడ ఆరంభించాలి, ఒక సమయానికి ఇక్కడ నిష్క్రమించాలి. మాకు ఈ సమయాన్ని నిర్ణయించని పాఠశాల బోర్డు వారికి మేము గౌరవించవలసి ఉన్నది. మేము వారిని అన్ని విధాలా గౌరవిస్తాము. గుర్తుంచుకోండి, ఎలాంటి సమయంలో పాపి క్రీస్తు దగ్గరికి రావచ్చు. నేను ప్రసంగం చేస్తున్నప్పటికీ పాట పాడుతున్నప్పటికీ మీరు చేయవలసింది నేరుగా వచ్చుటే. అప్పుడే మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పణ చేసి నిలబడండి. అందులో సహకరించడానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము.
I want to talk to Brother Vail, Brother
ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు వేల్ తోను, సహోదరుడు బోర్డెన్స్ తోను నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. సంఘంలో మధ్యాహ్న వేళ కానివ్వండి, ఉదయం వేళలో కానివ్వండి, లేకుంటే మరొక సమయంలో కానివ్వండి. వారికి లేకపోయినట్లయితే దానికి నేను ఆశ్చర్యపోతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మలకై వెదుకు వారికి ముందు ఉపదేశ పద్ధతులు తెలుపుటకై కూటము. సహోదరులారా, సరేనా? సహోదరు నెవిల్, సహోదరు క్యాప్స్, మీరంతా ఇక్కడ ఉండగలరు. పరిశుద్ధాత్మను గురించిన ఉపదేశం ఎవరైనా మీరు పొందాలని ఆశించినట్లయితే మందిరానికి ఎందుకు రాకూడదు? ఉదయం 10 గంటలకు బోధన గురించి మీకేదైనా ప్రశ్నలున్నట్లయితే, వర్తమానాన్ని గురించి మీకేమైనా ప్రశ్నలున్నట్లయితే, మీకు అలాంటిది ఉన్నట్లయితే వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేయకపోవచ్చు. మీరు ప్రార్థన కావాలని కోరినా, క్రమైన పద్ధతిలో ఏదైనా తెలుసుకోవాలని ఆశించినా, ఉదయం 10 గంటలకు వచ్చి వీరిని ఎందుకు కలుసుకోకూడదు? పై విషయాలు తెలియజేయడానికి, రోగుల కొరకు ప్రార్థించడానికి ఒకరు లేక ఎక్కువ మంది అక్కడ ఉంటారు. వ్యక్తిగతమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చినా వారి దగ్గరికి వెళ్ళండి. అన్ని విధాలా మీకు సహాయం చేయటకు వారు సంతోషిస్తారు. వాక్యాన్ని మనం సమీపించక మునుపు మరొకసారి వాక్యం యొక్క గ్రంథకర్తను మనం సమీపిద్దాం. నీవు ఎక్కువగా భుజించవచ్చు, నీవు ఎక్కువగా నీళ్లు త్రాగవచ్చు, నీవు ఎక్కువగా నవ్వవచ్చు, నీవు ఎక్కువగా నడవవచ్చు, నీవు ఎన్నడూ ఎక్కువగా ప్రార్థన చేయలేవు. నిస్సహృదయంగా ప్రశాంతంగా తమ పరిశుద్ధ హస్తాలు పైకెత్తి ప్రార్థించే వారిని నేను కనుగొనాలి. ప్రార్థించుకుందాం. దేవవాక్యానికి గ్రంథకర్త, నీవే ఆ వాక్యమై ఉన్నావు. దర్శనాన్ని విశదీకరించిన తర్వాత భక్తిపూర్వకంగా మిమ్మల్ని సమీపిస్తున్నాము. అది సత్యమేనని దానికి నీవే సాక్ష్యాధారమై ఉన్నావు. ప్రభునేసు, ఈ రాత్రి వేళ మాటలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వైదిక శబ్దాన్ని బట్టి వింటున్న ప్రతి చెవిని అలా అభిషేకించండి. ఇక్కడ ఉన్నప్పటికీ దేశానికి ఆవల కొన ఉండిన కొందరు అలకిస్తున్నట్లయితే, ఈ ఘడీ కొరకు వారి ఇంకా సంసిద్ధంగా లేని వారిగా ఉన్నట్లయితే, దేవుని దగ్గర వచ్చిన వర్తమానాన్ని ఈ ఘడీ యొక్క సవాళ్లు ఎదుర్కొన్న కొరకై ఆసన్నమవుతున్న దేవుని రాజ్యములకై మారు మనసు పొంది సంసిద్ధమవుటకై అతివారిలో అది అలా జరగాలని, నేటి ఘడే యొక్క సవాలుకు వారు సంసిద్ధము కావాలని ప్రార్థిస్తున్నాము. సహాయమునకై ప్రార్థిస్తున్నాను. దాని యొక్క భావం ఏదో ఆ బాధ్యత ఎరిగిన వాడనై, తీర్పు దినాన నేనే జవాబు ఇవ్వాలని ఎరిగిన వాడనై, ఇక్కడ మరెక్కడైనా నేను చెప్పిన దానికి నేను బాధ్యతని ఎరిగిన్నాను. నేను మూతత్తులైనటువంటి విధేయత చూపురాబడిన సహాయం చేయండి. నీ యొక్క వాక్యముతో నేనేమి చెప్పనై ఉన్నానో, నేనేమి చేయనై ఉన్నానో అది ఫలభర్తము అగునుగాక. నీ ఆజ్ఞ ఉన్నలాగునే వాక్యము నా నోటి నుండి దూరము కాకునుగాక. అయితే రాత్రి పగలు దానిని ధరించి నీ ధర్మశాస్త్రము ద్వారా ప్రతి దానిని నీవు చేతి కొరకై అలాగైనప్పుడే నీ మార్గములను వర్ధిలతో చేసుకునేదావు. అప్పుడే విజయం పొందుతావు. ఎప్పనిమగలిగి ధైర్యముగా ఉండుము అని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా? నీవెళ్ళి మార్గ మద్దతులో నీ దేవుడిని యెహోవానికి తోడుగా ఉండును. ప్రభునేసు, ఈ రాత్రిలో అలాగే చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. శుక్రవారము శనివారము 10 నుండి 12 గంటల మధ్య 8వ పెన్ స్ట్రీట్ లో ఉపదేశ క్రమం ఉంటుంది. బోధన కూర్చిన జవాబులు, రోగుల కొరకు ప్రార్థనలు మొదలగానే ఉంటవి. ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ, మరి ఏ విధమైన అవసరం ఉన్నప్పటికీ నేరుగా అక్కడికి రండి. దానిని నిర్వర్తించిన కొరకై మనుషులుంటారు. దేవుడు దీవించును. ఇప్పుడు ఈ రాత్రి పూట ఈ బహిరంగ సభలో నేనేమి చేయలేడు కాని మన వర్తమానానికి సాగిపోదాం. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. అందుకొరకే నేను తిరిగి వస్తాను. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం వివాహము విడాకులు అను వర్తమానముతో ఈనాటి సవాలు నేను ఎదుర్కొని ఆశిస్తున్నాను. గలతి 4:27-37 కలిసి చదవాలని ఆశిస్తున్నాను. ఇందుకు మరణి గుజ్జాల సంతోషించము, ప్రసవ వేదన పండిదాన దగ్గరగా కేకల వేయనగా గల దాని పిల్లల కంటే పెనిమిడి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. మనమును ఇస్సాకులే వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టు, దాసి కుమారుడు స్వతంత్రాన్ని కుమారుడితో పాటు వారసుడై ఉండడు.
Then, brethren, we are not
kaga sahodarulara manam swatantrulani kumarulave kaani daasi kumarulavu kaamu.
The Lord had his blessing.
Sarvabanaina vakyamulaku prabhu tana aashirvadanni todu cheyunu kaka.
Now I believe here
chaala vintaina vidduramaina paachyamshaalu nenu teesukunnanu anukuntunnanu. కొన్ని కొన్ని సార్లు అలాంటి వింతైన అసాధారణమైన గడియల్లోనే దేవుడు ఉంటాడు. అసాధారణమైన మార్గంలోనూ అసాధారణమైన విషయాల్లోనూ దేవుడు ఉంటాడు. దేవుడే అసాధారణమైన వాడు. ఎవరైతే హృదయపూర్తిగా యథార్థంగా ఆయన పరిచయం చేస్తారో లోకానికి అసాధారణమైన విధంగాను అసాధారణమైన రీతిగాను ఆయన సేవిస్తారు. పాఠ్యాంశం ఇలా పిలువబడుతుంది, విత్తనము త్వక్కతో వారసురాలు కాదు. ఇక్కడైతే అక్షార్థమైన అబ్రహాము యొక్క ఇద్దరు కుమారుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఆనందముతో తనకు తానుగా స్వతంత్రాల వల్ల కలిగిన జన్మ యొక్క స్థితిని గురించి తీసుకుని వస్తున్నాడు. ఇద్దరు వ్యత్యాసకరమైన స్త్రీల వల్ల అబ్రహాములకు ఇద్దరు కుమారులు కలిగి ఉన్నారని మనకు తెలుసు. శారావలనే అది దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. శారావలనే కుమారుడు కలగబోతున్నాడు. ఈ కుమారుడు ద్వారానే లోకము దీవించబడబోతున్నది. సమస్త దేశములు ఈ కుమారుని వల్లనే దీవించబడబోతున్నవి. ప్రత్యేకించి యూదుల్లో ఉండే అని ఒక సాధారణ అభిప్రాయం ఉన్నది. అది ఇస్సాకేనని. అయితే అది అది కాదు. అబ్రహాము వాగ్దాన కుమారుడు యేసు. అబ్రహాము యొక్క వాగ్దాన రాజ సంతానమై ఉన్నాడు. అబ్రహాముకి ఇద్దరు కుమారులు. అందులో ఒకడు తన భార్య దాసియగు హాగర్ వల్ల కలిగిన వాడు. ఐగుప్తు దేశం అమ్మాయిని, సుందరమైన సుకుమారిని అబ్రహాము తీసుకుని వచ్చాడు. దేవుడు తన యొక్క వాగ్దానాలన్నింటినీ ఆయన వాస్తవంగా నెరవేర్చడేమోనని శారా తలంచున్నది. తన సేవకుడైన హాగరును పెళ్లి చేసుకోమని అబ్రహామును ఆమె చెప్పింది. బహు భార్య వివాహము ఆ దినాల్లో చట్టమై ఉన్నది. బిడ్డలు కలగాలంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది ఒక్కటే అని తలంచను. హాగరు ద్వారానే ఆమె బిడ్డలు పొందగలదు అని అనుకున్నది. అయితే అది అలా కాదు అని మనం గ్రహించగలుగుతున్నాము. దేవుడు మూడులో సంపూర్ణని కూడా గ్రహిస్తున్నాము. దేవుడు మూడులో సంపూర్ణమై ఉన్నాడు. కృప అనేది 5, 7 సంపూర్ణమైనది. లోకము వలె దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సంపూర్ణమై ఉన్నాడు. అది దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత. ఒకే కార్యాలయమందు మూడు కార్యకలాపాలు లేక మూడు ప్రత్యక్షతలు ఒకే దేవుడు లేక ఒక దైవత్వంలో మూడు కార్య నిర్వహణలు. సంఖ్యములు గల మూడు కృపామెతలు, పరిపూర్ణత గల మూడు ఉన్నవి. నీతిమత్తు ముదుట, పరిశుద్ధులుగా తీర్చబడుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. కృత జన్మెతుట్లోనూ అది పొందపరచబడుతున్నది. ప్రకృతి సంబంధమైన జన్మ ఎలా పోలికగా ఉన్నదో అలాగే ఇట్లనిగా ఒక స్త్రీ బిడ్డను ప్రసవించినప్పుడు మొదటిగా నీళ్లు వస్తవి, రక్తము, ఆ తర్వాత జీవము. మొదటి హోన 5:7 లేక అందులో అది ఉన్నదనుకుంటాను. అది ఎలాగ చెప్పబడుతున్నది? పరలోకమందు సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, తండ్రి, వాక్యము, ఆయనే కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒక్కరే. భూమిపైన సాక్షులతో వారు ముగ్గురు ఉన్నారు. వాక్యము, నీరు, రక్తము, ఆత్మ. నీరు, రక్తము, ఆత్మ, ఈ ముగ్గురు ఏకీభించి ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకరే. కుమారుడు లేకుండా తండ్రి లేదు, పరిశుద్ధాత్మ లేకుండా కుమారుడు ఉండడు. నీవు శుద్ధీకరించబడకుండా నీతిమంతులుగా తీర్చబడలేవు. పరిశుద్ధాత్మ నిపుణ లేకుండా నీవు పరిశుద్ధులు కాలేవు. ప్రకృతి క్రమాన్ని బట్టి మనం అది నిరూపించగలం. మీలో అనేకులకు నేను అపరిచితులు కావచ్చు, నాకు విద్య లేదు, మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రకృతి పోలికలు ఆత్మ పోలికలతో పోల్చి చెప్తున్నాను. మూడు అనేది సంపూర్ణత అని మనం చూశాము. దేవుడు మూడులో సంపూర్ణుడై ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానం యొక్క సంపూర్ణతలో ఇస్మాయేలు, ఇస్సాకు, యేసు ఉన్నారు. ఇస్మాయేలు దాసి వల్ల వచ్చాడు, ఇస్సాకు స్వతంత్రాల వల్ల వచ్చిన్నాడు. వారిద్దరు కూడా లైంగిక కార్యం ద్వారా కలిగి ఉన్నారు. యేసు లైంగికం వల్ల కాక కన్య వల్ల వచ్చున్నాడు. ఇక్కడైతే సంతానం ఒకటే ఉంటుంది, ఒక సంతానం, సంతానములు కాదు, అయితే ఒక సంతానము. మిగతా వారు అబ్రహాము యొక్క సంతానము కాదు. ముఖ్యంగా అబ్రహాము యొక్క సంతానము అతని విశ్వాస సంతానమే ఉంటుంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అతని ప్రకృతి ధర సంతానము కాదు. ఎందుకంటే సారా చనిపోయిన తర్వాత అబ్రహాము మనస్సుని వివాహం చేసుకుని ఏడుగురు కుమారులు కన్నాడు, కుమార్తెలు కాకుండా. అందువలన అది అబ్రహాము సంతానములు అయితే వెళ్ళే అది అబ్రహాము ఒక సంతానం అయింటుందని. అబ్రహాము విశ్వాస సంతానము. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి రాబోతున్న రాజ సంతానది సూచిస్తుంది. అది అబ్రహాము యొక్క ప్రకృతి జీవము కాదు, అది అబ్రహాము యొక్క ఆత్మ జీవం అయితున్నది. ఎవరైతే దేవుని వాక్యం వ్యతిరేకంగా తీసుకున్నారో అది లేనప్పటికీ అది పిలువబడుతున్నది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మెను, నిరీక్షణపై నమ్మకం ఉంచెను. వాస్తవమైన సంతానము లేక విత్తనం అదే. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. మనం ఇక్కడ ఒక చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్నాము. వాగ్దానము చేయబడిన సంతానము కొద్దిగా అనుమానించడం ఆరంభించినది. ఆరంభ వాగ్దానాన్ని అనుమానించుగా స్వల్పంగా అది ఎలా ఆరంభమైనదో చూడండి. ప్రారంభ వాగ్దానం ఎలా అనుమానము కలిగినది? ఈ బిడ్డ శారా వలనే జన్మిస్తాడని దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు. అయితే ఇప్పుడు గమనించండి, దాసి వల్ల కలిగిన అబ్రహాము యొక్క మొదటి సంతానము శారా అనుమానం వలన అది అలా జరిగినది. ఎందుకంటే ఆమె వృద్ధురాలైపోయి బిడ్డలకనే వయసు ఆమెకు దాటిపోయినది. సంఘము అలా ఆరంభమైనది, అది అలాగే ఆరంభమవుతుంది. ఇంద్రుని నువ్వు ప్రారంభిస్తావు, పైను నువ్వు ప్రారంభము చేయవు. నిచ్చనికుడుకు ప్రయత్నం చేసే వ్యక్తి పైమెట్టు మొట్టమొదటి ఎక్కుడుగా ప్రయత్నం చేస్తే మెడ విరగ్గొట్టుకుంటాడు. నువ్వు అలాగే ఆరంభించి ఆ విధంగా కట్టవలసి ఉంది. దేవుని వాగ్దానం యొక్క ఆరంభము బయలుపరచబడటను మనం చూస్తూ ఉన్నాము. కొద్ది అనుమానం ద్వారా దేవుని ప్రణాళికకే విఘాతము కలిగినది. అదేవిధంగా ఏదైనా చోట్లో పాపం ప్రారంభమైనది, తద్వారానే పాపం వలన మరణం చొరవ చేసుకున్నది. దేవుని యొక్క ఒక ఒక్క వాక్యము పొరపాటుగా కట్టబడిన లేక అనుమానించబడినది. దేవుని యొక్క ఏ ఒక్క వాక్యమును నీవు అనుమానించకూడదు, మార్పు చేయకూడదు. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అలా ఉండవలసినదే. ఎందుకంటే ప్రతి వాక్యము అలాగుండవలసినదే. ఇక్కడ శారా వగ్ధన పాత్రురాలు. శారా ఒక స్త్రీ ఉండి సంఘానికి ఒక పోలిక ఉంటుంది. దేవుని వగ్ధన వాక్య ఆరంభ ప్రణాళికను అనుమానించినది. ఇలా చెప్తుంది, నా భక్త అయిన అబ్రహామా, ఈ అందమైన అమ్మాయిని నీవు అంగీకరించు అని. ఆమెతో పో, ఆమె భర్తగా ఉండు. దేవుడి వాగ్దాన సంతానాన్ని ఆమె ద్వారా అనుగ్రహించను, నేను ఆ బిడ్డను తీసుకుంటాను. ఒక్క పొల్లును అతిక్రమించడం ద్వారా సమస్త ప్రణాళికకే మార్పు చెందింది. కాబట్టి దేవుని ప్రతి మాటను మనం స్వీకరించాలి. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని. దేవుని యొక్క ప్రతి మాట సత్యమే. ఇక్కడ విత్తనము లేక సంతానము వాగ్దానముతో ప్రారంభమవుతుంది. ఆ విధము కొద్దిగా అనుమానించినది. ఇస్సాకు స్వతంత్రాలు మరియు వాగ్దాన స్త్రీ యొక్క సంతానమై ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రికలో పౌలు వివరించిన రీతిగా అది మొలకెత్తింది. అతడు ప్రకృతి సంబంధమైన వాగ్దాన సంతానాన్ని కనెను. స్వతంత్రులని సంతానము దాసీ సంతానముతో వారసత్వం పొందలేదు అని అతను చెప్తున్నాడు. ఎందుకంటే వారు రెండు వ్యత్యాసకరమైన వర్గానికి చెంది ఉన్నారు. అది వాస్తవమే. అవిశ్వాసి విశ్వాసితో వారసుడు కాలేడు. మరో మార్గం లేదు. అది నేటి దినాన సంకటమైన సమస్య అయిపోయినది. సంఘ శాఖ కొడిపెట్టను భక్షణాదిగా నీవు తయారు చేయలేవు. నీవని అలా చేయలేవు సుమా. అక్కడే ఇబ్బంది ఎదురవుతున్నది. నీవు దేవుని యొక్క ప్రతి మాటను నమ్మవలసి ఉంది. మీరు ఇరువురు హక్కుదారులు కాలేరు, లేక దానితో కలిసి పోలేరు. నీవది చేయలేవు. నీవు పక్షరాజువైనా కావాలి, లేక కొడిపెట్టవైనా కావాలి. దాసురాలి సంతానమైన స్మాయిలతో అది వారసురాలు కాలేదు, ఎందుకంటే అనుమానం చేతనే. శారా దేవుని వాక్యాన్ని సందేహించింది. దేవుడు నిర్వర్తించగల దేవుని వాక్యాన్ని శారా సందేహించింది. అబ్రహామునైతే గమనించు, ఆదివారం ఉదయం వేళ కొరకు నేను అడుగుతూ నేను ఉంచున్నాను. అబ్రహాము సందేహపడలేదు, శారా దాన్ని సందేహించినది. మాత్రమే అదము కాదు అనుమానించినది సుమా, హవ్వ అనుమానించినది. ఆదివారం ఉదయం వీటన్నింటి గురించి ఎక్కువగా అవగాహన చేసుకుందాము. అలాగే ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానితో వారసత్వం పొందలేదు. ఇస్మాయిల్ యొక్క బిడ్డలు ఇస్సాకు బిడ్డలతో ఇక వారసులుగా ఉండలేరు. ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధితో ఇక వారసులుగా ఉండలేదు. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము. ఇక్కడ ఉన్న ఈ స్త్రీలకు పోలికగా ఒక ప్రకృతి సంఘం ఉన్నది, అలాగే ఆత్మ సంబంధమైన సంఘము ఉన్నది. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము ఒకే వారసత్వానికి హక్కుదారులు కాలేరు. వ్యత్యాస కాలంలో ఇరువురు వ్యతిరేకమైన వారే, వ్యతిరేక ప్రజలై రెండు వేరువేరు నిబంధనల మధ్య వేరువేరుగా ఇరువురు ఉంటున్నారు. అందుచేతనే ఎత్తబడటం లేక లాకడా వ్యత్యాసకరంగా ఉంటుంది. అది అబ్రహాము యొక్క రాజ సంతానికే వర్తిస్తుంది. శారీరకమైన సంబంధమైన, ప్రకృతి సంబంధమైన సంఘము ద్వారా అది రాదు. అబ్రహాము రాజ సంతానము ద్వారా, దేవుని వాక్యం యొక్క రాజ సంతానముకు అది కలగబోతున్నది. సుచేతనే లాకడ ముద్ర జరగవలసి ఉన్నది. దానికి గల కారణం గుర్తించండి. ఆ మీద సజీవులమై నిలుచుండు మనము, నిద్రిస్తున్న వారితో కూడా విడిచిపెట్టబడము. దేవుని బూర వినబడగానే క్రీస్తునందు మృతులు మొదట లేచురు. సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుత్వకుంటకు ఆకాశమనం మేఘముల మీద కొనిపబడదము. గమనించండి, మరలా ఇలా వ్రాయబడినది. మిగిలిన మృతులు 1000 సంవత్సరములు సజీవులుగా ఉంటారు. అందుచేత వారు వరుసలు కాలేదు. వారు రాకల్లో కలిసి పళ్ళు పొందలేదు. నిరాక్షేపముగా ప్రకృతి సంబంధమైన సంఘం ఉన్నది, ఆత్మ సంబంధమైన సంఘం ఉన్నది, శరీర సంబంధమైన సంఘం ఉన్నది, ఆత్మ సంఘము ఉన్నది. ఆ తర్వాత గమనించండి, ఏర్పరచబడి ఆత్మ సంబంధమైన అబ్రహాము రాజ సంతానానికి తీర్పు అనేది లేదు. నెచ్చ జీవకులకై వారు నిర్ణయించబడ్డారు. దేవుడు అనుగ్రహించిన అర్పణ వారు అంగీకరించున్నారు. ఆ అర్పణే వాక్యమై ఉన్న క్రీస్తు. వారు తీర్పు అడిగినారు. లేఖన ఆధారము కావాలంటే యోహాను 5:4 ఉన్నది. క్రీస్తు యేసును ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1 వారు శరీరానుసారము నడవక ఆత్మ చేత నడుతురు. రోమా అనుకుంటాను 5:4 నా మాట వినవాడు మాట అనున్నది అక్కడ గ్రహింపు కలిగించుట అనే భావము. రగబోతు గాని ఎవరైనా అది విని దానిని వెళ్ళవచ్చు. అయితే నా మాట విని, నా మాట గ్రహించి నన్ను పంపిన వారి విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలిగిన వాడు. అతను తీర్పులోనికి రాక మరణములోని జీవులోనికి దాటి ఉన్నాడు. అవునండి, ఎవరైతే దేవుడు తెలియజేసిన ఈ గొప్ప మర్మము గ్రహించగలుగుతాడో, దేవుడు క్రీస్తు లోకమును తన్ను తాను సమాధానపరుచుకున్నాడో అది గ్రహించగలుగుతాడో, ఈ విధముగా ఆయన తండ్రి ఏకమై ఉన్నారో గ్రహించగలిగితే, ఏ విధముగా దేవుడి ఘనమైన మర్మములు నెరవేర్పు జరుగుతుండగా అది గ్రహించగలిగితే, మానవాళిలో మానవ యుగములో ప్రత్యక్షపరచబడుట, మానవ గుంపులలో ఆయన వాక్యం ప్రత్యక్షపరచబడుట గ్రహింపగలిగితే, సురోదయ దిశలోని ఆ దినాన ప్రత్యక్షమగుటకు సూర్యాస్తమయమగు పశ్చిమ దిశన అది చేయుటకు కొరకు వధువు సంఘమందు ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచుకుంటు కొరకై వాక్యము ప్రత్యక్షపరచబడినది. చూశారా, అది అలాగే ఉంటుంది. గ్రహించువాడేవడో అడ్డివాడే గ్రహించడనేగా నన్ను పంపిన వారిని గ్రహించిన వారికి తెలియపరచబడుతుంది. అట్టి వారికి నిత్యజీవము కలుగుతుంది. అట్టి వారు తీర్పు దాక మండలంలోని జీవులకు దాటి ఉన్నారు. ప్రకృతి సంబంధమైన సంతానము కేవలము ఆత్మ సంబంధమైన సంతానం యొక్క పాత్ర అయి ఉంటుంది. కాడా తుడేమా గింజ మీద పొట్టు అనగా తొక్కు. మరి యొక్క వర్తమానానికి ముందుగా వెన్ని మనం దాటి ఉన్నాము. కొద్దిగా దాన్ని గమనము చేయాలని ఆశిస్తున్నాను. లేక ఓ నిమిషం వెనుకకు వెళ్దాం. ఇక్కడైతే విత్తనం యొక్క మూడు దశలు వాస్తవమైన చిత్రంగా మనకు అనిపిస్తున్నవి. భూమి అందరి ప్రకృతి సంబంధమైన విత్తనం యొక్క మూడు దశలు. విత్తనము నాటబడిన తర్వాత కాడతో అంకురిస్తుంది, దాని నుండి చిన్న చిన్న రెమ్మలు పుట్టుకునవచ్చును. ఆ పిదప తొడివా, ఆ పిదప దాని పుప్పురేడుగులు, ఆ తర్వాత పై తొక్కు, ఆ తర్వాత విత్తనం వస్తుంది. సంపూర్ణ ఉపమానంతో ఉన్న ఈ మూడు దశలు గమనించండి. ఖచ్చితంగా ఒక పోలికగా అవి పనిచేయుచున్నవో గమనించండి. ఎందుకు చెప్తారంటే దేవుడు ప్రకృతి యొక్క నిర్మాణికుడు, కాబట్టి దేవుడు అపజయం పొందిన దేవుడు, కనుక ప్రకృతి అపజయం పొందదు. మనము చూచి గ్రహించిన కొరికే దేవుడు ప్రతి వస్తువును దాని దాని స్థానమందించాడు. కాడైన హాగడు గమనించు, విత్తన మూలకత్వానికి ఆరంభ ప్రారంభము అదే. అది విత్తనం వలె కనిపించలేదు, అది కాడై ఉంటుంది, ఎందుకంటే అది దాసురాలు కనుక. వాగ్దానంలో ఏమాత్రమును ఇమిడి ఉండలేదు, వాక్యానికి ఏ సంబంధము లేదు, అది కేవలం విత్తనం యొక్క వాహకుడే అవుతుంది. పుప్పుడి కలిగి ఉన్న అందమే లేక తొడమే శారా. గమనించు, యూదా జాతి ఆమె ద్వారానే పుట్టారు. శారా ద్వారా ఇస్సాకు ఉద్భవించాను, ఇస్సాకు ద్వారా యాకోబు ఉద్భవించాను, యాకోబు పితరులను కనెను, ఆ పితరుల ద్వారా గోత్రకర్తల ద్వారా ఒక జనాంగం ఉద్భవించాను. అదే వలన కన్య విశ్వాసం వల్ల వాస్తవమైన ఆత్మ సంబంధమైన వాక్య విత్తనం పుట్టి శరీరధారి ఆయను. గమనించు, ఈ ముగ్గురు స్త్రీలు, ముగ్గురు స్త్రీల ద్వారా ఏ విత్తనము లేక సంతానము రాబడి ఉన్నది. వాస్తవంగా అందులో ఒకటి వ్యభిచారం వలనగా బహుభార్యా వివాహం వలనే అను పద్ధతి వల్ల కలిగినది. రెండవది స్వతంత్రురాలు, మూడవది ఎలాంటి లైంగిక చర్యలేనిది. విశ్వాసం వలన ఆమె వాక్యమును నమ్మెను. శారా, హాగరు ఇరువురు లైంగిక సంబంధము ద్వారా కలిగిరి. అదే దేవుని వాగ్దాన వాక్యం యొక్క శక్తి ద్వారా. అవును, అది వాస్తవమే. కోడైన హాగరు, ఇద్దరు భార్యలు వాగ్దానాన్ని సందేహించి ఉన్నారు. అయితే గమనించు, తద్వారా ఏమి పుట్టుకొచ్చినది? అబ్రహాము రెండవ భార్య హాగరు నిస్సందంగా ఆమె ఉంపుడు కత్తైన భార్య ఉంటుంది. ఆమె ఒక మనుషుని కన్నది. ఎలాంటి మనుషులతడు? అడవి మనుషుని బైబుల్ చెప్తుంది, తన అంబు చేత తాను బ్రతుకుతాడు, ఎవరూ అతన్ని జయించలేరు. అతడు మచ్చిక చేయ వినులేనివాడు, మాత్ర తగినవాడు, పునరుద్ధరణ చేయబడిన వాడై ఉంటున్నాడు. అతని మచ్చిక చేయలేము, అతడు అడవి మనిషి. అతడు దేవుని వాక్యానికి విరోధి. ఏ వ్యతిరిక్తమైన బోధకుడైనా, ఏ వ్యతిరిక్తమైన సామాన్య సభ్యుడైనా, ఏ వ్యతిరిక్తమైన సంఘమైనా దేవుని వాక్యములకు అది వ్యతిరిక్తంగా ఉన్నట్లయితే అతి వారి లోక సంబంధమైన హాలీవుడ్ వ్యభిచార గుంపును, అడవి మనుషులను పుట్టిస్తారు. అభియోగం అనేది లేని వాక్యముతో నిలవలేరు, ఎందుకంటే వాగ్దానంలోని సంబంధం కలిగి ఉండలేదు కాబట్టి వారు అలా ఉండలేరు. వాగ్దానానికి వాస్తవమైన భార్యకు షారైతే తొడమై ఉండి గౌరవప్రదమైన వ్యక్తినే కన్నది. ప్రతిఫలంగా దేవుని సేవించే వాగ్దాన జనాంగాన్ని ఆమె ప్రసవించినది. మరి అయితే లైంగిక చర్య వల్ల జరిగినది కాదు, అయితే వాగ్దాన వాక్యాన్ని నమ్మినది. ఆమె పురుషుని ఎరుగుని కన్య అయి ఉన్నప్పుడు దేవుని తామ ఎదుటికి వచ్చి, మరియా శుభము, నీవు ధనురాలవు, దేవుడు నీకు తొడుగా ఉన్నాడు అని చెప్పాను. ఇది ఎలాగ జరుగును అని ఆమె అడిగింది. అశుద్ధాత్మ నిన్ను కమ్ముకోను అని దూత చెప్పాడు. ఏ యుగములో కూడా అలా జరిగి ఉండలేదు. అయితే మరి దేవుని నమ్మినది. ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను. ఆమె వాక్యమును నమ్మినది. అది ఏ విధంగా పొందబోతున్నది? లైంగిక కార్యవల అబ్రహాము, అబ్రహాము ద్వారా హాగర బిడ్డను పొందుకోడని ఆమెకు తెలుసు, అబ్రహాము ద్వారా శారా బిడ్డను పొందుకోడని ఆమెకు తెలుసు. వాగ్దాన బిడ్డలు దాసి వలన, స్వతంత్రాల వలన ఎక్కడైతే నమ్మమని ఆమెకు చెప్పబడిను, అది అసాధ్యమైన వాటి నమ్మికించి అబ్రహాము నమ్మికకు అది ఒక ప్రతీకగా ఉన్నది. అది ఆ విధమేనని దేవుడు ఎంతకాలం చెప్పుతుంటాడో అది మంచిదే చేస్తుంది. దేవుడి ఆమె నమ్మికూర్చినది ఎన్నడూ ప్రశ్నించలేదు. ఇదిగో ప్రభు దాసురాలను అని చెప్పింది. లోకము ద్వారా ఎంత విమర్శ ఎదుర్కొన్నప్పటికీ పర్వాలేదు, నీ బాధ చెప్పడం నాకు జరుగుగాక. అక్కడే నిజమైన విత్తనం ఉంటుంది. శారాది చేయలేకపోయాను, ఎందుకంటే అది లైంగిక చర్య వల్ల జరిగింది. అవును, లేక శారా కూడా, ఎందుకంటే అది లైంగిక చర్యే. సంఘము కూడా సంఘశాఖల తత్వం అన్నది చేయలేకపోయాను. వాగ్దానము స్వాగతం చేసుకోవడానికి, వాగ్దాన పనులు కట్టడానికి, దేవుని వాక్యముతో కన్య విశ్వాసము తీసుకుని తిరిగి జన్మించిన సంఘాన్ని సంఘశాఖ తత్వం అన్నాడు పట్టించలేదు. అది దాన్ని చేయలేదు. మరో దాని ఏదో అది ఉత్పన్నం చేస్తుంది, దానిని పొలిన దానిని పుట్టిస్తుంది. ఆ విధంగా కంటికి దానిని పుట్టిస్తుంది. అది ఏది ఏమైనప్పటికీ, ఏ పరిస్థితినప్పటికీ తిరిగి జన్మించిన దేవుని సంఘము, నిజమైన సంఘము వాక్యాన్ని నమ్ముతుంది. ఎందుకనగా అది కలుషితము కలదు కాబట్టి. ఇవి జరుగును అను దేవుని వాగ్దానాన్ని కలిగే ఉన్నది. నిజమైన ఒకరు లైంగిక చరణ పట్టిన కాక ఇలా పలుకుతుంది, ఇదిగో నీ దాసురాలను మాడి చూపు నాకు జరుగునుగాక అని అన్నది. ఆమె కనినది ఏంటది? ఒక మృగం వంటి మనిషిని కాదు, లేక ఏదో ఒక జనాంగానికి కాదు, వాక్యాన్ని కన్నది. దేవుడే తనకు తానుగా శరీరధారి అయినాడు. ఆమేన్. దేవుని యొక్క నిజమైన సంతానము, బైబిల్ గ్రంథము దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రత్యక్షపరచు దేవుని విత్తనము. ఆయన లేకుండా ఏ నరుడు బ్రతుకులేడు. ఆమె నిజమైన విత్తనమై ఉండెను. ఎంత పుట్టించగల తొక్క ఆమె ఉంటుంది, మిగతా ఇద్దరు కూడా జీవన మోసుకుని పోవు సాధనమై ఉండెను, ప్రకృతి విత్తనము మాత్రమే. కొందరు ఆమె దేవునిగా కొలిచిన రీతిగా మరియు దేవుని అలా చేయలేదు. ఆమె దేవుడు కాదు, అవునండి. ఆమె విత్తనం మోసుకుని పోవు సాధనం మాత్రమే, మిగతా వారు ఎలాగో అలాగే వాక్యమందు నమ్మకించడం ద్వారా వాస్తవమైన రూపానికి అనేకమైన విధాల ఫలవత్తమవుతుంటుంది. లేక గోధుమ ఎలాగో పెరుగుతుందో అలాగూ కాడగా పెరుగుతుంది, ఆ తర్వాత పుప్పటి లేని స్థితికి వస్తుంది, ఆ తర్వాత తొక్కగా మారుతుంది. అయితే ఆ తొక్కడి గురించి నీవు ఆలోచించేస్తే, నీవు దాన్ని గమనించకపోతే నిజమైన గోధుమ గింజ వలె అది కనిపిస్తుంది. అయితే దాన్ని తెలిసినట్లయితే నిజమైన గోధుమ లోపం ఉంటుంది, అది కూడా దాన్ని మోయు సాధనమే అవుతుంది. కనుక గమనించు, మరియు లైంగిక క్రియ వల్ల కాక విశ్వాసం ద్వారానే అవుతుంది. దాని పొలిని దానిగా ఉంటుంది. మరియు ఆ విత్తనము కాదు సుమా, మరియు ఆ విత్తనము పోయే సాధనమే. ఆయనే వాస్తవమైన విశ్వాస విత్తనమై ఉన్నాడు. ఎందుచేతంటే విశ్వాసం బట్టి అబ్రహాము దేవుని యొక్క వాక్యము అబ్రహామునికి ఇవ్వబడిను. ఆయన ఏమి చేయాలని దేవుడు చెప్పానో అది విశ్వాసం మాత్రం ఉత్పత్తి చేయగలదు, ఆయన వాక్యమునందు విశ్వాసం ద్వారానే. మరియా వాస్తవమైనదిగా ఎంత కనిపించినప్పటికీ తొక్కు మాత్రమే. విత్తనమునకు తొక్క అతుక్కొని దాన్ని కాపాడుతుంది, పోషణ చేస్తుంది. అది తాను నిలబడేంత వరకు, పరిపక్వత చెందేంత వరకు అలా ఉంటుంది. కాబట్టి పెంతెకొస్తున్న ఈ మూడవ సంఘకాలము పరిపక్వమైనది, తొక్క తెరుచుకునే వరకు గింజను అంటుకుని ఉన్నది. మరియా క్రీస్తు తలయ్య ఉండి కూడా గుడ్డు వలె ప్రతిగే పాత్రగా ఉండెను. మరే రక్తమాయంలో లేదు, యూదు రక్తమాయంలో లేదు, అను రక్తమాయంలో లేదు. ఆయన దేవుని రక్తమై ఉన్నాడు. దేవుడే ఈ రక్తాన్ని సృజించాడు. అది లైంగికమైనది కాదు. ఆయన యుధుడు కాదు, అన్యుడు కాదు. బిడ్డ తల్లి యొక్క రక్తానికి ఏ ఒక్క బిందువుకైనను చెందినవాడు కాదు. రక్తము తండ్రి యొక్క నుండే వస్తుంది. హోమోగ్లోబిన్ పురుషుల్లోనే ఉండి ఉంటుందని మనకు తెలుసు. కోడిపెట్ట మాదిరిగా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది, అంటే అది మగపక్షైన పొంచుతో ఉన్నట్లయితే అది పొదగనే లేదు, అది ఫలదీకరణం కాలేదు. అది వాస్తవంగా ఫలదీకరణం గుడ్డుగా కనిపించినప్పటికీ కూడా రక్తంలోని ప్రతిదీ అలాగే ఉంటుంది. అయితే దానిలో జీవము ఉండదు. క్రీస్తు వరమని చెప్పుకునే ప్రజల సంగతి ఆ విధంగా ఉంటుంది. అనేక మంది క్రైస్తవుల మారిగా కనిపిస్తారు, క్రైస్తవుల మారిగా నటిస్తారు. వాక్యమై ప్రత్యక్షమైన క్రీస్తునిలో ఉండవలసి ఉన్నది. లేకపోతే బైబిల్ నమ్మే విశ్వాసిగా అది నీ నిన్నడు పరిపక్వం చెందనివ్వదు. ఎప్పుడు కూడా సంఘశాఖగానో మరో దానిగానో చేస్తుంది. అది జీవించలేదు, ఎందుకంటే జీవించిన కందులో జీవం లేదు కాబట్టి. గుడ్డు పొదగలేదు. అది మగపక్షితో లేట్లయితే అది గుడిలోనే ఉండి మురిగిపోతుంది. అలాగే సంఘ సభ్యులు కూడా నీవు ఆయన బుజ్జాయిలుగా పిలిచి లాలన చేయగలవు, పెద్దలుగానో మరొకరిగానో తయారు చేయగలవు. అయితే మగపక్షితో లేనంత వరకు నీవు మురిగిన గుడ్డలు గుడిలో ఉంచినట్లే అవుతుంది. అది యథార్థం. తొక్క అది ఒక సాధనం, దాని క్షేమానికే అది ఆధారమవుతుంది. అంటే ఆ తర్వాత విత్తనం ఆ తొక్కును విడిచిపెడుతుంది, లేకుంటే తొక్కు విత్తనమును విడవలసి ఉంటుంది. విత్తనం బయటికి వచ్చిన కొరకై పరిపక్వ స్థితి పొందినకు సూర్య కాంతిలో అది విడిచిపెడుతుంది. అంతా ఒక పోలిక అని మనం చూస్తున్నాము. చూడండి, ఆఖరి దినాల్లో సంఘము విత్తనం వలె కాన్పించక ఎంత సమీపంగా ఉన్నదో. కడవరి కాలం ముందు లేచిన పెంతెకొస్తు సంఘశాఖను చూడు. కొద్ది సమయం తర్వాత దాన్ని మనము విశదీకరించుకుందాం. తుషారా విత్తనం వలె అతి సమీపంగా వారు అగుపించుట, గోధుమ విత్తనం నుండి తొక్క బయటకు వచ్చినప్పుడు, లేక గోధుమ ఈనలో నుండి రెండవ దశలో ఉప్పుడి పడిపోయిన తర్వాత మూడవ దశ ఉత్పన్నం చేస్తుంది, అది తొక్క. నీవు బహు జాగ్రత్తగా పరిశోధన చేయకపోతే వాస్తవమైన గోధుమ గింజ ఏదో అనేది నీవు చెప్పలేవు. ఆ చిన్న గింజ వచ్చిన వెంటనే గింజలాగే కనిపిస్తుంది. అయితే నీవు కూర్చొని దాన్ని తెరచి చుచ్చితే అందులో విత్తనమే లేకుండా నీవు కనుగొంటావు. కేవలము తొక్క మాత్రమే, అది గింజన మోసుకుని పోవు సాధనం మాత్రమే. విత్తనము దానిలో ఉండే బయటకు వస్తుంది. అయితే గుర్తుంచుకో, ఆ తొక్క తర్వాత మరొకరికి ఉండదు. స్త్రీ ద్వారా మరి తర్వాత మరొక చోట వాగ్దాన సంతానమిక లేదు. పెళ్లి కోసం తర్వాత ఇంకొక సంఘశాఖ ఉండబోదు. దానిలో ఉండే రాకడా పెళ్లికు మాత్రమే వస్తుంది. వాక్యము మరలా ప్రత్యక్షమగుట గమనించు, అది ఎంతగా సమానంగా కనిపిస్తుందో. హర్షితులైన మత్తయి చెప్తున్నాడు, మత్తయి 24:24లో కడవరి కాలంలో రెండు ఆత్మల గురించి, సంఘ ప్రజల యొక్క సంఘాత్మ, పెళ్లి కుమార్తె ప్రజల యొక్క పెళ్లి కుమార్తె ఆత్మ. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయుడుకై ఎంతో సమసంబంధ బాంధవ్యం కలిగి ఉంటవి, అలా సమీపంగా ఉంటవి. కడలోండి అది ఎలా వచ్చేదో గమనించు. మనం ఇప్పుడు ఒక దాన్ని పోల్చి చూడబోతున్నాము. సంఘకాలంలో లూథరు పెళ్లి కుమార్తె విత్తనాన్ని ఉత్పత్తి చేయడంలో అది ఒక్క ఆత్మలోనే ఉంటుంది. ఒక చిన్న విత్తన బీజాన్ని లూథరు నిలబెడితే విశ్వాసాన్ని బట్టి నీతిమత్వమై ఉంటుంది. కడలాటి హాగరుకు అతను పోలికై ఉంటున్నాడు. గమనించు, వెస్లీ శారాకు పోలికై ఉన్నాడు. ప్రేమ యుగానికి తాత్కాలమైన ఫిలదెల్ఫియాది, అది కడలు తీసుకుని వచ్చేది. వెస్లీ కాలం ముందు మిగతా కాలంలో మిన్నగా మిషనరీలు ఈ సంఘ కాలం ముందు కలరు. జన్మశ్రీ కాలంలో ఎంతో ఘనమైన మిషనరీ కాలము. అయితే పెంతెకోస్తు మరియకు సూచనే ఉంటుంది. దాని యొక్క చివరి దశ మరియా. అయితే ఆమె విత్తనము కాదు, అయినప్పటికీ కూడా విత్తనం యొక్క జీవనం ఆమెలో ఉన్నది. అయితే అది అప్పటికీ పరిపూర్ణ స్థితికి రాలేదు. అది చాలా భక్తిపూర్వకమైనదని నేను గ్రహిస్తాను. అయితే అది పరిపక్క స్థితిలోనికి రాలేదు. అది అక్కడనే ఉన్నది కానీ పరిపక్వానికి రాలేదు. ప్రస్తుతం మనం నివసిస్తున్న పెంతెకోస్తు కాలము అది. అందులో నుండే ఆమె నుండి సంఘ శాఖల రాజ్య సంబంధం లేని ఏ శాఖకు చెందినటువంటి దేవుని వాక్యం రావాల్సి ఉన్నది. మొట్టమొదటి మాటతోనే లూథర్ పొట్టు దగ్గరికి వెళ్లాడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించును. వెస్లీ రెండు మాటలు కలిగి ఉన్నాడు, శుద్ధీకరణ, రెండవది కృప యొక్క నిశ్చలమైన పని. పెంతెకోస్తు మూడవ మాట కలిగి ఉన్నాను, వరము తిరిగి పొందుకునుట. అయితే సంపూర్ణమైన విత్తనం రావాల్సి ఉన్నది. చూశారా, ఒక్క మాట ఆ తర్వాత మరొక్క మాట, అడిపిన మరొక్క మాటను వారు పట్టము కట్టారు, పేరులు పెట్టారు. అయితే ఆ విధముగా నామకరణము చేయవలసింది ఒక్కొక్కటి ఉండవలసి ఉన్నది. దానికి దానిగా వధువును ఉత్పత్తి చేయగల సంపూర్ణమైన జీవము అందులో ఉండవలసి ఉన్నది. దాని తర్వాత ఏ విధమైన సంఘ కాలాలు ఇక ఉండకూడదు. సహోదరి సహోదరులారా, మనము కడవలలో ఉన్నాము, మనం ఇక్కడే ఉన్నాము, మనము చదువుకున్నాము. దేవునికి వందనాలు, ఆమేన్. ఇప్పుడైతే ఇవన్నీ యథార్థమైనవి, నమ్మకమై ఉన్నవి. ఆ పెదవి మనం గమనిద్దాము, అది తొడమగానే ఉన్నట్లయితే వెస్లీ తొడమై ఉంటున్నాడు. ఆ తర్వాత పెంతెకోస్తు తొక్కై ఉన్నది. గింజక ముందుగా ఉన్నటువంటి దశ అది. అయితే సోదరి సోదరుడా, గింజ కాడ కాదు, అలాగే తొడమ గింజ కాదు, అలాగే తొక్క గింజ కాలేదు. అది ప్రతిసారి కూడా పరిపక్వత చెందుతున్నప్పటికీ అది గింజ కంటే గంభీరంగానే కనిపిస్తుంది. కాడ గింజ వలె కనిపించదు. ఆ తర్వాత ఏమొస్తుంది, తొడవ చిన్న ఉబ్బుగా ఉంటుంది. అది గింజ కంటే, ఆకు ఈన కంటే బాగుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది, తొక్క గింజ మీద పొట్టు, అదే గింజను పట్టుకుని ఉంటుంది, అది గింజను పోషిస్తుంది. దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం వైపు వెనుదిరిగి చూడండి. నీ సంతానం గురించి ఆత్మ సంబంధముగా మాట్లాడుకుంటున్నాము, అది మనకు తెలుసు. ఇస్సాకును గురించి కాదు, క్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అతని విశ్వాసును బట్టి ఉన్న సంతానమును గమనించండి. మొదటిది దాసి వలన, వాగ్దానం వలన కల్పించలేదు. ఏ ఒక్కరి కోసమో దేవుడు తన వాక్యమును వెనుకకు తీసుకున్నాడు. అది ఎలాగ జరుగునని దేవుడు చెప్పాడు, అది ఆ విధంగానే జరుగుతుంది. శారా అయితే సంఘానికి పోలిక ప్రతినిధి అయి ఉన్నది. ఇది ఎంతో అసాధారణమైనది అనుకుంటున్నాను. అది ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. నేనది నమ్ముటకు అసఖ్యమైనదిగా ఉన్నది, కాబట్టి హాగరుతో పో, ఆమె నీ భార్యగా ఉంచుకో అని చెప్పింది. చూడండి, అక్కడ ఆ కాడ వాగ్దానమై కనిపించట్లేదు సుమా. అయితే శారా వచ్చి అది అందంగా కనిపిస్తుండగా అది వాగ్దానమైనట్లుగా అది అనిపిస్తున్నది. అయినప్పటికీ అది వాస్తవమైన వాగ్దానము కాదు. అది ఎందుచేతనగా, ఇస్సాకునందు ఇస్రాయేలు వాస్తవమైన సంతానం లేక విత్తనం వచ్చినప్పుడు తిరస్కరించారు, తెలుసుకోలేకపోయారు. హల్లెలూయా. ఒక్కరి బిక్కరి కావద్దు, పారిపోవద్దు, అది నీకు హాని చేయదు. విత్తనాన్ని ఆ సంతానాన్ని తృణీకరించారు, ఆయన సిలువ వేశారు, సిలువకు వేలాడదీశారు. పావులు ఇక్కడ చెప్పిన రీతిగా దాసి సంతానము స్వతంత్రాన్ని సంతానమును హింసించినట్లు అలాగే సంఘ శాఖల సంతానము నిజమైన గింజను హింసలు కలుగజేస్తుంది. అది ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది. వారి ఇరువురు వారసులు కాలేరు, వారిద్దరు ఏకము కాలేరు. అవి నిస్సందేహంగా రెండు వేరు వేరు వర్ధనాలు, రెండు వేరు వేరు కళలు, రెండు వేరు వేరు ప్రజలు. అవన్నీ కూడా ఒకటి వధువు, మరొకటి సంఘము. వాటికి ఒకదానికి ఒకటి ఎలాంటి పోలికలు లేవు. అయితే వాగ్దానము చేయబడి లభవుతున్న సంతానము అది ఎంత మాత్రము కాదు. అది షరా కాదు లేక హగరు కాదు. అది షరా కాదు, మరే కాదు. ఆ విత్తనం మరే విత్తనము కాదు. ఆమె విత్తనాన్ని మోయే సాధనమే ఉన్నది. అయితే ఆమె గర్భంలో ఉండే జన్మ రావాలి, ఆమె పోషించవలసి ఉన్నది. నిజమైన విత్తనము గర్భంలో ఉండే తొక్క ఉత్పత్తి చేసే రీతిగా ఇలాగో అలాగే. అయితే తొక్క విత్తనము కాదు, అది విత్తనానికి ఎంతో సమీపమైనది. అది విత్తనమును ఆలింగనము చేసుకుని ఉంటుంది. గతంలోని కళలనైతే జీవము కాడ అంతట్లో అమలు కొని ఉంటుంది. అది పుప్పొడి స్థానానికి వచ్చినప్పటికీ అవి ఒకచోట కుప్పగా చేరుకుంటవి. అయితే అది తొక్క స్థానానికి వచ్చినప్పటికీ విత్తనం వల్లే అక్కడ ఉంటుంది, విత్తనం వల్లే తయారవుతుంది. కడవరి దినాల్లో ఎలాగుండో యేసు చెప్పాడు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు సైతం మోసపోవటకై అది ఎంతో సమసంబంధంగా ఉంటుంది. అయితే అక్కడ నుండి విత్తనం ఉత్పన్నమవును, జీవము తొక్కని విడిచిపెడుతుంది. తొక్క ఒక సాధనమై ఉంటుంది, అదే మన సంఘశాఖల ఖచ్చితమైన సాధనమై ఉన్నారు. లూథరు, వెస్లీ, పెంతికొస్తు వారు విత్తనం బయటకు వచ్చే సమయం ఇదే. ఆమె విత్తనము కాదు, మరే విత్తనము కాదు. తొక్క, కుడిమ, కాడ ఇవన్నీ వాక్యం యొక్క సాధనములే, సంపూర్ణమైన వాక్యము కాదు. లూథరు నీతివత్వాన్ని కలిగి ఉండెను, వెస్లీ శుద్ధీకరణ కలిగి ఉండెను, పెంతికొస్తు వారు వరము తిరిగి పొందుకుంటూ కలిగి ఉండేది. ఆయన వారు ఉత్పత్తి చేయగలిగింది. ఆ నీతివత్వం మనిషిని రక్షించగలదు. అది నిశ్చయమే. అది వాక్యం పోయే సాధనము. ఏ విధంగా గోధుమలో కాడ కూడా ఒక భాగమేనని నేను నమ్ముతున్నాను. అలాగే అవునది, అది మోయే సాధనమే, అది జీవము కాదు. ఆ పిదము దాని వెంట శుద్ధీకరణ వచ్చినది. శుద్ధీకరణ గురించి ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్ మీరు నమ్ముతున్నారు, నమ్మాలి, నిజమే. అది ఇంకా అంతటితో సరిపోలేదు. అలాంటివి ఇంకొచ్చు, మరి రెండు మాటలు. అయితే ఆ తర్వాత పెంతికొస్తూ వచ్చినది వరములు తిరిగి పొందుకునుట, భాషలు మాట్లాడుట, అశుద్ధాత్మ పొందుకుని అదే ప్రారంభ గురుతో అని వారు పిలిచారు. భాషలు మాట్లాడుట అక్కడది ఆరంభ దశ అని పిలిచారు. ఏంటది? అది తొక్కను పుట్టించింది. అయితే దాన్ని వారు సంఘశాఖగా పేరు పెట్టారు. నేను నా తను ఏకమై ఉన్నాం అని చెప్పినట్లయితే, ఇలాంటివి చెప్పితే ఈ తొక్క దాని దూరంగా పోతుంది. అయితే నిజమైన అసలైన వధువు సంఘము సంపూర్ణమైన వాక్యాన్ని పుట్టిస్తుంది. అది మనం యొక్క సంపూర్ణత. ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. గమనించండి, మరి యొక్క గర్భకోశములు విత్తనమై ఉంటుంది. అయితే విత్తనము ప్రసవన అయిన తర్వాత అది ఇలాగ చెప్పబడుతుంది, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకుని నేను వచ్చితే నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నేను ఆ కార్యములు చేయకపోతే నన్ను నమ్మవద్దు. అక్కడే విత్తనముండెను. ఏ అవిశ్వాసాన్ని బట్టి మీరు నన్ను తీర్పు తీర్చగలను? బైబిల్ ఏది వాగ్దానం చేసిందో అది నేనది చేశాను, నేనది చేశాను. ఆ ఎందు దేవుడు దాన్ని పరిశీలించాడు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నాకు ఎవరు చెప్పగలరు? సరా, అయితే మరేలో ఉన్న విత్తనము అది తొక్క, దానికది కప్పి వేసి ఉండేది. అయితే అది అది కాదు, అది ఇంకా గర్భములోనే ఉన్నది. గమనించండి, పెంతికొస్తు సంఘకాలంలో అయితే, లూథరు సంఘకాలం ద్వారా, వెస్లీ సంఘకాలం ద్వారా, పెంతికొస్తు సంఘకాలంలో కూడా అదే కొనసాగినది. ఇప్పుడు గమనించండి, అయితే ప్రకటన పరివధ్యాయం ఏడు ముద్రలు ఇవ్వబడుతున్నప్పుడు సంపూర్ణమైన దేవుని వాక్యం ప్రత్యక్షమైన తిరిగి జన్మెత్తవలసి ఉన్నది. సంపూర్ణ బలముతో దేవుని ఆత్మయందు రుజువుపరచబడవలసి ఉన్నది. ఆయన భూమి మీద ఎలాగున్నాడో అది అలాగనే ఏ మార్గము ప్రత్యక్షమై అది అనగా ఆ వాక్యము భూమిపై ఉన్నప్పుడు ఏమి చేసినో అదే చేస్తుంది. ఆమేన్. హెబ్రీ 13:8 ఇలాగ చెప్పబడుతుంది, యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. లూకా 18వ వేళ యేసు ఇలా చెప్పాడు, కడవరి దినములలో సొదొమ దినముల వలె ఉండును. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచుకున్నప్పుడు అదే జరుగుతుంది. లోకం సొదొమ స్థితిలో ఉన్నది, సంఖ్యము సొదొమలోకి వెళ్లిపోయినది, లోతు భార్య వలె దానిలో వెళ్లిపోయినది. నేను అలా చెప్తున్నాను, లోకంలో ఒక చోట ఏర్పరచబడిన సంఘం ఉన్నది, అలాంటి కార్యాలలో ఉండి అది బయటకు వచ్చి ప్రక్కకు రావలసి ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్ష దానిని ఆకర్షిస్తున్నది. మనము ఆఖరి దినాల్లో ఉన్నాము. తొక్క దాని యొక్క శక్తిని విత్రంలోనికి చెరవేస్తున్నది, అది తీర్చివేయబడి ఉన్నది. మంచి తొక్కే ఉన్నది, అది దాని కాలధర్మము అది నిర్వర్తిస్తుంది. అది వాక్య వరుణు యొక్క వాక్య వధు అయి ఉంటుంది. అబ్రహాము ఇస్సాకు యాకోబు యొక్క ప్రకృతి సంబంధమైన విత్తనము అనగా సంతానము, లేక ఇస్సాకు ఇస్మాయిల్ వారి ప్రకృతి సంబంధమైన విత్తనము భూమిలోనికి పాతి పెట్టబడవలసి ఉన్నారు. ఎందుకనగా ఈ మరొక దానిని అనగా యేసును పుట్టించిన కొరకై. అలాగే ఇవన్నీ కూడా విత్తనాలు ఎండవలసి ఉన్నది, అనగా ఒక్క ఎండిపోవాలని అర్థం. పుప్పుడి ఎండిపోవాలి, ఇంకా ప్రతిదీ చవాలి, ఎందుకంటే విత్తనం ఉత్పత్తి కొరకై అది అలా జరగాలి. అదే ప్రతి సంఘ కాలంలో జరిగిన విషయం. సంఘ శాఖలు దాని మోయటువంటి సాధనములై ఉన్నవి, వాక్యమందరి భాగములు. ఎందుకంటే జ్ఞానవంతులైన సంస్కర్తలకు అవి మరుగు చేయబడినవి, లేక పక్షిరాజులు ప్రత్యక్షమగ వరకు అవి వారికి కనుమరుగై దాచబడినవి. బైబిల్ అలా చెప్పుచున్నది. అవునండి, ఎందుకంటే మలాకి 4లో మన కొరకు ఐదు వాగ్దానం చేయబడింది. జ్ఞానికుడు వివేకుడు దానిని ఆయన మెరుగు చేశాడు. ప్రత్యక్ష గ్రంథమందు అది మనం చూస్తున్నప్పుడు మూడు విధాలైన మొత్తమానికైన మూడు జీవులు సాగి వెళ్ళటం మనం గమనిస్తే అందులో ఒకటి లూతుకు సరిగ్గా సరిపోతుంది, ప్రతి ఒక్కటి మరొక దానికి సరిగ్గా సరిపోతుంది. ఎద్దు వివిధములైన బైబిల్లోని జంతువులు వారు నీతిత్వములకు శుద్ధీకరణకు చివరకు పెంతెకొస్తులోకి వారు వెళ్ళిపోయారు. నాలుగోదైతే పక్షిరాజు, అవును అది రథమే. ఆ సంగకాలం నుండే దేవుడు దాన్ని మేల్కొల్పాడు. ఆ కాలంలోకి అది సరిగ్గా రావలసి ఉన్నది. అవునండి, అలాగే 4లో పక్షిరాజు వాగ్దానం నెరవేర్చబడుతుంది. యేసు మరియకు సంబంధించిన వాడు కాదు, పక్కలోని వచ్చిన జీవం ఎలాగో మరిలో ఉండి ఆయన వచ్చాడు. కేథోలిక్ సహోదరి సహోదరులు, మీరు చెప్తున్న రీతిగా మరి దేవుని తల్లిని తలంచవచ్చు. దేవునికి ఆది అంతమనేది లేకుంటే ఆమె ఎలాగ దేవునికి తల్లి అవుతుంది? చూడండి, దేవునికి తల్లి ఎవరు అయితే ఆమె తల్లైనట్లయితే గమనించండి, ఆయన ఆమెను సృజించిన సృష్టికర్త. సృజించిన సృష్టికర్త ఆమె కాదు, మరే గర్భములో ఆయనకు ఆయనే తనను సృజించుకున్నాడు. ఆమె సొంత సృష్టి కాదు, ఆయన సృజించిన వాడు ఆయనే. ఆయన ఆమెకు సంబంధించడం కాదు, అయితే ఆమె ఆయనకు సంబంధించినది. అవును, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉండే బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు. అందుచేత ఆయనకు తల్లి ఎలా ఉంటారు? ఆయనే దేవుడై ఉండగా. ఎప్పుడైతే మనము నిజమైన పోలికల యొక్క నిజమైన ప్రత్యక్షతలను చూస్తున్నాము, పరిపక్వ స్థితిలో ఉన్న యేసు వచ్చే వరకు ప్రకృతి సంబంధమైన విత్తనములు మోసిన ముగ్గురు స్త్రీ సాధనములు ఉంటున్నారు. ఇస్మాయిల్ ఎలాగూ కలగకపోయాడో పెళ్లి నిబంధన ప్రకారంగా నేడు మనమేమి తలుచున్నామో దాన్ని బట్టి అతడు నిజంగా జన్మెత్తిన వాడే. ఎందుకంటే అతడు దాసురాలి కుమారుడు. యేసు కంటే ఆయన కంటే కొంచెం తక్కువైన వాడు మరొకడు వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు. అయినప్పటికీ అది కాదు, ఎందుకంటే అబ్రహాము శారా లైంగిక చర్య వల్ల అది పుట్టి ఉన్నాడు. అయితే ఆ తర్వాత మరియా కన్య ద్వారా జన్మెత్తిన యేసుక్రీస్తు. అవును, వాక్యమైన దేవుడు శరీరధారి అయ్యాడు. ఇప్పుడు చూడండి, ముగ్గురు స్త్రీలు మూడు సంఘాలకు పోలిక. స్త్రీలు ఎప్పుడు సంఘాలకు పోలికగా ఉంటున్నారు, దాని అర్థం మూడు సంఘ శాఖల కాలములు సాధనములు అది కూడా చావలసినది, ఎండిపోవలసినది. ఏ విధంగా కొక్క ఇలాంటి వాడి స్థితి ఉంటుందో అలాగే విత్తనములకు స్థలం చుడగలిగాయి, అవి అలా కావలసి ఉన్నది. కొక్క కాడ ఆకులు మొదలగవన్నీ ఎండిపోయేంత వరకు విత్తనం పరిపక్వ స్థితికి రాలేదు. అవును, వాటిలో ఉన్న ప్రతి చిన్న జీవాన్ని అది పీల్చేస్తుంది. ఆమేన్. అందులో ఉన్నదంతా అదే, అది చేయలేదు. ఇప్పుడు విత్తనాల కాలము వధువు కాలం ఇది. కొక్కలు చచ్చిపోయినవి, కొక్కలు ఎండిపోయినవి, పవిత్ర వాక్య కాలం ఇది. అది కన్య, గుర్తించు, కన్య అయిన వాక్య కాలము ఇది. పేరులు పెట్టబడిన సంఘ శాఖలో దాన్ని పెట్టినట్లయితే అది కన్య కాలేదు సుమా. మనుషులతో నడిపించబడిన కాలంలో దానిని తీసుకొస్తాము. దేవుని సంఘము సంఘ శాఖను ముట్టుకోలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నాడను. దేవుని భక్తి వల్ల కన్య జన్మ కలిగిన ప్రత్యక్షమై ఉంటుంది. హల్లెలూయా. ఆహా, ఎంతటి అద్భుతం అది! నేను అది నమ్ముతాను, నేను దాన్ని ప్రేమిస్తాను. అది సత్యమేనా నాకు తెలుసు. ముట్టుకోవడానికి వీల్లేదు. వధు యొక్క కన్య జన్మములకు ఎటువంటి మానవ కల్పిత సంఘ శాఖల నడిపింపులు ఉండవు లేదండి. భక్తి దాని నుండి బయటకు రమ్మని దేవుడు అర్థిస్తున్నాడు. వారి అపవిత్రమైన దాన్ని ముట్టుకుని గద్దలైపోతారు. ఫోనిక్స్ నుండి దూసరికి కూటమిలకు నేను వెళ్తుంటే అది నాకు జ్ఞప్తిస్తుంది. నేను నా భార్య మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు దేవుని ఆత్మ నా స్థితిని ఒకవైపు మళ్లించినది. చాలా వేలైంది కాబట్టి కారు వెనకాల భాగం అంతా బిడ్డలు నిద్రిస్తున్నారు. ఒక రాబందు నా దృష్టికి మరుకులబడింది. ఆ రాబందును గమనిస్తూ దాని గురించి కొంత పఠనము చేశాను. అది నేటి సంఘానికి ఒక మంచి పోలిగ్గా ఉంటుంది. మనమంతా ఎదిగినంత వరకు రాబందు అనగా పెద్ద గద్ద తన అసలైన రూపం యొక్క గుర్తులను పోగొట్టుకుంది. అది నిజంగా వాస్తవమే. మరిప్పుడైతే పరలోకం అన్నాను వేటాడు కొరకై మరిప్పుడు ఆకాశ విధుల్లోకి అది ఎగరలేదు. అయితే మెతగబారిపోయినది. ఇక ఎన్నడూ ఆకాశ కోణంలోకి ఎదగలేదు. గద్ద మాదిరిగా నేల మీద కుంటుంది. టెలిఫోన్ స్తంభాలపైన కూర్చుంటుంది. చచ్చని కుందేలను తింటానికి ఎదురుకుంటూ వెళుతుంది. అది అలా చేయడానికి రాబందు నిర్మాణము కాలేదు. పక్షిరాదు వలె ఉండటానికి నిర్మించబడినది. ఇప్పుడు సంఘము అలాగే ఉంది. పక్షిరాదులా ఉండటానికి అది నిర్మించబడినది. పరలోక స్థలాలు ఆక్రమించాలి అంటే దానికి బదులు మెతగబారిపోయినది. నీలి నీలి మేఘాల్లోకి అతీతమైన స్థలాల్లోకి అది ఎగరలేదు. లేదండి, అది మనుష్య నిర్మితమైన సంఘ శాఖలోకి వేదాంత విద్య లోక విద్యను అవలంబించడానికి నవనాగరిక మార్గంలోకి అది ఆధారపడుతుంది. చచ్చిపోయి సగం మురిగిపోయిన కుందేళ్ళు కుప్ప కోసం అది ఎదురుచిస్తూ ఉంటుంది. అవును, అది వాస్తవమే. భూ సంబంధం వాటిపైనే నిరీక్షిస్తుంది. చూశారా? అవును, అది రాబందు. అది తెలియజేస్తుంది. పక్షిరాజు ఏ కొంచెమైనా మారదు. అది పక్షిరాజుగానే ఉంటుంది. రాబందు అది ఆకాశ విధుల్లోకి ఎగరలేదు. అక్కడ ఉన్న శ్రేష్ఠమైన మన్నాను అది అందుకుంటుకొని ఎన్నడూ ఎగరలేదు. ఏది చచ్చిన దాన్ని ఎందుకునో దానిపైనే ఆధారపడి ఉంటుంది. అదేంటో దానికి తెలియదు. నేల మీద నుండి ఎగురుకుంటూ అది వారు చెప్పవచ్చు. పాతకాలపు రాబందు నేను గమనించు, విధుల వెంట వెళ్లి చూడు, టెలిఫోన్ తీగల వెంట నిండుగా ఆ డేగలు లేక రాబందులు ఉంటవి. ఏదైనా మురిగినదో లేక చచ్చినదో దానికి కనిపిస్తే దాంతో సరేలే అనుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ స్థలానికి ఎగరలేదు కాబట్టి. ప్రథమంగా నీవేమి గమనిస్తావంటే అది నేలపైనే ఉంటుంది. ఎందుకంటే అది మెతక పక్షి కనుక. దేవుడు కల్పించిన బలం అనేది ఎన్నడూ వినియోగించుకోలేదు. దాని ప్రత్యేక రూపకల్పన ఏదంటే ఆకాశ విధుల్లోకి ఎగిరి పై నుండి క్రిందికి తుచ్చుదా. ఇప్పుడైతే క్రిందనే ఉండి పైకి కూడా చూడలేక ఉంటుంది. రోడ్డు మీద చచ్చిన కుందేళ్లను ఏమేమి కనుగొనదో వాటిపైనే దాని మనసు ఉంచి ఏవో కూలిన ఎవరో తొక్కి వేసిన వాటిపైనే అలా ఆశిస్తువి. అది పక్షిరాజు కాదు సుమా, కాని దాని వలె ఉంటుంది. విద్య మొదలైన వాటి మీద సంఘము ఎలాగో ఆధారపడుతుందో అలాగే సంవత్సరాలు వారి ద్వారా వచ్చి ఉన్నది. అది భుజించాడు. సిద్ధాంతముల కొరకై అది వెనకాల తీస్తుంది. నమ్మవారికి సమస్తమును సాధ్యమే అను పరలోక ఆహారం కొరకై వెలుగుటకు బదులుగా రక్త యొక్క లక్షణాలు అతను స్వీకరించాడు. లోకస్తులపైన గద్దల కొరికే చచ్చిపోయినవన్నీ వదిలిపెట్టబడుతున్నవి. పలు రకాల విద్యలు మొదలైనవి లోకానికి విడిచిపెట్టబడినవి సంఘానికి కాదవి. అతను ఎంతో మెతక. అది కరుకును ఓర్వలేక కరుకైన పరలోకములోకి అతను ఎక్కలేవు. ఏవలగా నమ్మవారికి సమస్తమును సాధ్యమే. అతను ఆశ్రయం ఇలా అంటాడు, ఓ డాక్టరు ఫలానా ఫలానా వ్యక్తి అని సంబోధిస్తాడు. మా యొక్క సంఘము దాని నమ్మదు. ఓ తిరగబడిపోయిన రాబందు, దేవుని వాగ్దానాలను తేటతెల్లం చేయటకు భయము. ఆహా, అద్భుత కాలం అయిపోయిందని నువ్వు చెప్తావు. నువ్వు మెతగబారినదనవు. రెక్కలు చాచి ఎత్తైన స్థలానికి దూరం నువ్వు బ్రీపడుతున్నావు. రద్దరాకుటానికి కూడా రావడానికి అలాంటి స్థితిలో నువ్వు మెతగబారినదనవు. రద్దురా వేదిక దగ్గరకు వచ్చి 10 నిమిషాలు గడపడానికి భయపడుతున్నావా? రాబందుల వలె గంతులు వేస్తూ నేల మీద చచ్చిపడి ఉన్న పీనుక మాంసము తింటావు. అవునండి, ఎందరి కూడా అతీతమైన కరుకైన చెరువులోకి వెళ్ళటానికి వీలు లేనంత తచ్చుబారిన స్థితి ఎందు అతనున్నాడు. రాబందు వలె గంతులు వేస్తూ రాబందుల వలె ఆహారం పొందిస్తాడు. అది వారికి సంబంధించినది. అవును, రాబందు మాదిరిగానే కనిపిస్తాడు. రాబందు లేక గద్దె కాకుండా మరొక్కడగా అతడు తయారు కాలేడు. రాబందు కంటే గద్దె కంటే ఇంకా బిడుసరిగా ఉంటాడు. గద్దె ఎగరగలుగుతుంది. టెలిఫోన్ స్థలం స్తంభాలపై కూర్చొని చచ్చిన కుండేలు కొరకు ఎదురు చూడలేదు. కిందనే ఉండి రాబందు మారిగా రెక్కల కింద కొట్టుకుంటుంది. చూశారా నేటి దినాన ఉన్నటువంటి సంఘ స్థితి ఇది. కుండేలు ఇక్కడే ఉండగా అక్కడికి వెళ్లి అక్కడ సంచారం చేయడానికి దేనికి? అవి తచ్చిపోయి ఉన్నవి, అవి మునిగిపోయి ఉన్నవి, అవి కప్పుకొడుతున్నవి. ఒకప్పుడు అవి బాగానే ఉన్నవి. లూథర్ ప్రెస్లీ పెంతికోసు సిద్ధాంతాలు అలాగే ఉన్నవి. రాబందులు మారిగా మీరు ఎందుకు భుజిస్తారు? యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి రాత్రి పరలోకమన్న కొత్తగానే క్రమరించబడిను. విడిచిపెట్టమన్నది కంపుకొట్టింది. మన దేశంలో మనం ఇలా అంటుంటాము, మురిగిన దానిలో పురుగులు ఉంటాయి అని అంటాం. నేటి మన అనుభవాలలో అనేకమైన పురుగులు ఉన్నవి. మన మతాల నమ్మకాలు ఎవరో చెప్పిన వాటిపైనే ఆధారపడి ఉన్నవి. ఆ మరొకరు ఏమని చెప్తారంటే వాగ్దానం అది ఇంకో కాలానికి అని అంటారు. కొంచెం కలముకతనే ఒక బాప్టిస్ట్ బోధకుడు మా ఇంటికి వచ్చి ఇలా చెప్పాడు, చూడు ఒక దాని విషయంలో నిన్ను తలసేయాలనుకుంటున్నాను అని అన్నాడు. ఏంటది అని అడిగాను. ఈ కాలంలో అపోస్తుల సిద్ధాంతాన్ని బోధింపక ప్రయత్నిస్తున్నావు, అపోస్తుల కాలం గతించిపోయినది అని చెప్పాడు. ఎప్పుడు అని అడిగాను. అది ఎప్పుడు ఆరంభమైందో నేను చెప్తాను, ఎప్పుడు ఆగిపోయిందో నీవు చెప్పు. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా అని అడిగాను. నమ్ముతున్నాను అని చెప్పాడు. నేను చెప్పాను, సరే పెంతకోస్తు దేవరా, అది అపోస్తుల కాలానికి ఆరంభము, అది నేను నమ్ముతున్నావా? అవును అని అన్నాడు. నేను చెప్పాను, బోధకుడైన అపోస్తులైన పేతురు ఈ మాట చెప్పాడు. యేసు చెప్పిన మాట గుర్తించుకో. ఎవడైనా ఇందులో అంటే ఒక మాట తీసివేసినా, ఒక్క మాట కలిపినా జీవగంధములో అతని పాలు లేకుండా పోవును. బోధకుడు కాని మరొకరు కాని వారి పేరు గ్రంథమందున్నట్లయితే, పేతురులాగా చెప్పాడు, పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు బాప్తిస్మ పొందుడి, అశుద్ధాత్మని వరమును మీరు పొందుతుంది. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దొరుకుతున్నందుకనగా ప్రభుయ దేవుడు పిలిచిన వారందరికీ చెందుడు. అది ఎప్పుడు ఆగిపోయినది? అది ఎప్పుడు కూడా ఉంటుంది. పెద్దల గుంపు రాబందులుగా తయారవుట, సత్యం శవాలపై గుంతులు వేస్తూ చుట్టూరా తిరుగులాడుట. ఇంకో కాలం వారి కొరకు సభమైనది. అవును, పరలోకమైన వచ్చు స్వచ్ఛమైన మన్నా కాదు, ఇక లేదు. అది వారికి అక్కడ లేదు. వారికి ప్రార్థనా కూటం అవసరం లేదు. ముందుకు సాగిపోవడానికి పక్షులదులు కాదు, మెత్తగా మారినవి కరుకనివి కాదు, చుట్టూ గంతులు వేసేవి. ఆ విధంగానే నేటి నవరగతో కూడిన సంఘశాఖ చదువు మీదనే ఆధారపడినది. ఇతనికి కూడా వివరించిన కొరకై మనుష్య కల్పితమైన తాత్విక శాస్త్రం మీద, థియాలజీ మీద దాని వారు అంగీకరించారు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని వాక్యాన్ని వారు అంగీకరించారు. బలాకి నాలుగు వారు స్వీకరించారు. ఈ దినానికి వర్తించిన వాగ్దానాన్ని అతను అంగీకరించాడు. సంఘకాలం అంటే ఏమిటి అన్నది సాయంకాలం అందరి గెలుపు అని ప్రవక్త చెప్పినది వారు అంగీకరించారు. వినేవారు తీసుకున్నారు. 100 సంవత్సరాల కింద పెంతెకోస్తు సంఘశాఖ ఏమి సభ్యం ఉన్నదో దాని చుట్టూ గంతులు వేయాలని కోరుకుంటారు. మురిగిన మనాలు మురిస్తూ, అవును అది వాస్తవమే, దాని వల్ల ఇక ఉపయోగం లేదు. గమనించు, సంఘం ఎంతో ప్రకృతి సంబంధమైనది, లోక సంబంధమైన పీనుగ మాంసం చేత పోషించబడుతున్నది. కృతతుల్యమైన లోక కార్యకలాపాల చేత ఏ విధంగా గద్ద చేస్తుందో అలాగే చేస్తుంది. సంఘ రాజకీయాలు పరిశుద్ధాత్మ ఒక మనిషి సంఘానికి పంపిణీకి వారు అంగీకరించారు. వారికి రాజకీయాలు కావాలి. సంఘశాఖ వారికి వారిని చేర్చుకుంటుందో లేదో చూడాలి. అవును వస్తుం, లోకం మాదిరిగానే వారు ఉంటారు. లోకం మాదిరిగానే బట్టలు ధరిస్తారు, లోకస్తులు లభిస్తారు, లోకస్తులు నటిస్తారు. లోకం వల్లే వారు గద్దలే, సోమలిపోతులు, మెతగా మారిన స్వభావులు, రాజకీయాలు చేసేవారు, రాజులు చేసేవారు. దానికి అతివే ఉంటున్నవి. ఈనాడైన పక్షరాజు రాజీ పడ్డం చూశారా? లేదండి, ఆటలో ఎలాంటి రాజీ పడ్డం అనేది లేదు. నిజమైన క్రైస్తవంలో అలాగే ఉంటుంది. మెతగా మారిన తరం అతనికి ఉండదు. అది కనుగొనే వరకు అతడు వేటాడుతాడు. ఆమేన్. అవునండి, అతను తన ఆహారాన్ని కనుగొంటాడు. అతనికి స్వచ్ఛమైన మన్నా కావాలి. అతను కూర్చొని అది కనుగొనే వరకు తగ్గుతాడు. ఎత్తైన స్థలానికి వెళ్ళిపోతాడు. ఈ చిన్న లోయలో ఏది దొరకపోతే ఇంకొక ఎత్తుగా ఎగురుతాడు. నువ్వు ఎత్తుగా ఎగిరే కొద్దీ నువ్వు అనేకమంది కనుగొంటావు. నేటి రోజున పక్షులకు ఎత్తైన స్థలానికి ఎగిరి దేవుని వర్ధాన్ని ప్రభుత్వే కరుణ ఉందే. సంవత్సరాల గ్రద్ద ఆహారము ద్వారా జీవించడం కాదు, దాని నుండి దూరంగా వెళ్ళు. రాజకీయాలే, ఓటు వేయడం, ఓటు తీసివేయడం, అదే ఇది ఏదో చెప్పుడా. అక్కడ శూన్యమే తప్ప అశుద్ధాత్మ అక్కడ ఉండరు. ప్రార్థన కోరికలు ఉండవు. ఆయన వాక్య నిర్వహణ కొరకై దేవుని యొక్క కలాపాలు ఉండవు. దేవుని యొక్క వాక్యం ఇంకా నిన్న నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నదన్నదాన్ని నమ్మకం లేదు వారికి. ఏదో శంఖశాఖలో తుచ్చుకుని పోయి గద్దల్లాగా తయారవుతారు. పుస్తకాల్లో పేరు రాసుకుంటారు. సోమలై మెతగబాడిన వారైపోతారు. వెనకన కూర్చుని ఒక రకమైన చచ్చిన పీనుక మాంసాన్ని కూర్చి ఆహ్లాదపడుతుంటారు. పక్షిరాజుకు పోలినటువంటి తన సోదరుడైన లాభందు మారిగైనా ఉన్నామని తలస్తూ ఉంటారు. నిజమైన వాక్యం తెచ్చి దాన్ని ప్రత్యక్షపరిచేది ఆ అపేక్షే లేదు. మానవ కలిగిన తాత్వికముతో సగం మురిగిపోయిన సమ్మేళనము చేస్తుంటారు. ఎక్కడో సంపాదించారు, ఎక్కడో మానవ కల్పితమైన సన్యస్కులు చిట్టా మీద ఏదో సెమినరీలో ఎవరో ఒక విద్యావేత్త అతని కొరకై దాన్ని చావగొట్టి పెట్టాడు. అద్భుతాలు జరిగే దినాలు గ్రహించినవి అని అతనికి చెప్తూ పరిశుద్ధాత్మ అభిషేకమే లేదు అని తెలియజేస్తాడు. ఇదంతా ఒక తెలివితక్కువ పని అని చెప్పాడు. అలాంటి పక్షాది గురుస్తారనే భావన అది అలా చేస్తుందని చెప్పగలవా? అది అలా చేయదు, లేదండి. అలాగే పాతకాలం సంఘశాఖలు మొదలైన వారి బదులనే తచ్చిన పీనుక మాంసాన్ని క్రైస్తవుడు కూడా తినడు. అలానికి అవసరమైన వాగ్దానాలకు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వారు హరిస్తారు. లూథర్ కాలంలో దేవుడు కుందేలను వాగ్దానం చేశాడు. మరొకరి కాలంలో మరొకరి వాగ్దానం చేశాడు. అయితే సంపూర్ణ ఆహారాన్ని 7 రకాల ఆహార పట్టికలను వాగ్దానం చేశాడు. 7 ముద్రలు ఉపబడినవి. దేవుని వాక్యాన్ని స్వీకరించే వారికి సమస్తము సంసిద్ధము చేయబడినది. రాబందులు గద్దల మారిగా గంతులు వేస్తున్నవి. అయ్యో ఎంతటి కష్టతరమో ఆలోచించి ధరలు ఎలా ఉన్నావో గమనించు. ఏ విధంగా రాబందు తన రూప లక్షణాలను ఏనాడో ప్రవర్తుకులలో దేవుని ప్రవక్త పక్షరాజు యొక్క తమ్ముడేగు సంఘము కూడా ఏనాడో తన గుణ లక్షణాలను పొగొట్టుకున్నది. ఒకప్పుడు వాస్తవమైన వాక్యం యొక్క సాధనము నీతివత్వమై ఉండెను. ఆ పిలప అది శుద్ధీకరణ సాధనమైంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసము వరములు తిరిగి పొందుకుంటా అది సాధనమాయను. ఆ పిలప ఆయన ముందుకు సగేకులది, వెనుక ఆగుకులది. గత దినాన మన్నా మరో దాన్ని తినడానికి ప్రయత్నించినప్పటికీ అది మురిగిపోయింది, నిరుపయోగమైపోయినది. నిజమైన పక్షాదుకైతే నేను దినానికి ఏది మంచిదో తెలియను, మనం అది పొందుకుందాము. ఆయన ఏది ఈ దినానికి వాగ్దానము చేశాడో యేసుక్రీస్తు తన సంపూర్ణ బలముతో ప్రత్యక్షమగ వరకు అది ఉంటుంది. ఇప్పుడైతే అది ఉండిపోయిన తొక్క అది పరిసమాప్తం చెందినది. దేవుని ఆత్మ దాని ద్వారానే కార్యనిర్వహణ చేసినది. అవును, అది యథార్థమే. ప్రత్యక్షంగా రుజువు చేయబడిన విత్తనమైన వాక్యానికి ఆమె ఎంత మాత్రమును వారసురాలు కాదు. ఆమె కావటానికి వినలేదు. ఆమె రాకెట్లో ఉండలేదు. ఆమె సంఘ సంకేరాల సభ్యురాలై ఉండవచ్చు. ఆమె విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చబట్టకు రెండవ ప్రధాన ముందు రావచ్చు. ఒక సంఘ సభ్యుని మాదిరిగానే ఈ రాత్రి మీద ఇక్కడ ఉన్నట్లయితే నీ తీర్పు ఏమై ఉండబోతుందో, మనమంతా అక్కడ నిలబడి నీ విన్న సత్యానికి సాక్షిగా నిలబడినప్పుడు అది ఏమై ఉంటుందో చూడు. తెలియబడి ఆ నీలి ఆకాశంలోకి ఆమె ఎగిరిపోలేదు. ఎక్కడైతే శక్తులు ఉన్నత స్థానాలు ఉన్నవో ఆ అతీతమైన ఆ చెరువులోకి, నమ్మవారికి సమస్తమును సాధ్యమైన దేవుని నిత్య వాగ్దానములోనికి. ఆమెది నమ్మదు. ఆమె ఇలా చెప్తుంది, టెలిఫోన్ తీగలపై వెనకాల అతుక్కుని ఉంటుంది. ఇంకా నా సంఘశాఖ కుందేళ్లు బాగానే ఉన్నామని చెప్తుంది. వాటిలో మునిగిపోయిన పురుగులు ఉన్నప్పటికీ వారు బాగానే ఉన్నారని అనుకుంటారు. చూశారా, దాని మీదనే ఆమె ఆధారపడుతుంది. పెంతికోస్తు తన సంఘశాఖకు గద్దల్ చెల్లెల్లాంటిది. పెద్ద భక్తిలో వేదికల సభలో కూర్చొని ఉన్నది. నిజమే, 50 సంవత్సరాల క్రితం గతించిపోయిన చచ్చని కుందేళ్లాంటి లోక రాజకీయ వ్యవహారాల చేత పోషించబడుతూ వాటిని ఆలకిస్తూ ఉన్నది. పెంతికోస్తు సంఘం యొక్క స్థితి అలాగున్నది. అయ్యయ్యో, ఈ విధంగా శారా ఏరుకుని వచ్చిన హాగర వలన అతీతమైన వాగ్దానం పుట్టించ ప్రయత్నము చేసెనో, సంఘము కూడా ఉద్యమాన్ని పుట్టించాలని ప్రయత్నిస్తుంది. ఈనాడు ప్రపంచ పలుములలో గొప్ప సువార్తకులందరూ మన కాలం అందే ఒక ఉద్యమం అని అనుకుంటున్నారు. మన కాలం అందే ఒక ఉద్యమం. మెథడిస్టు బాప్టిస్టు పెంతికోస్తులై ఏకమవుతున్న మీరు చచ్చి బాతకలిపోయిన గద్దలాహారం నుండి స్వచ్ఛమైన మన్నా యొక్క ఉద్యమాన్ని మీరు ఎలా పొందగలుగుతారు? మన కాలంలో అది ఎలా మీరు పొందగలుగుతారు? ఉద్యమం అనేది ఏ కుచ్చమో ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో వారికి ఎన్నడూ తెలియదు. పెంతికోస్తు వారు చెప్తారు, ఓ గొప్ప విషయం జరిగిపోతుంది అని అంటారు. అది జరుగుతూనే ఉంది. అయితే అదేంటో వారికి తెలియదు. చూశారా, అది అదే. దీనికి ఎక్కడ ఉందో అక్కడ గుద్దలో భోగమును అది అదేనని చెప్పబడినది. ఏనుగంటే ఏంటి? వాక్యమే. ఏనుగని వాక్యం ఆయనే. క్రీస్తే, నీలో ఉన్న క్రీస్తే నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది అంతటి సత్యము అద్దాలన్నీ నెరవేర్చబడినట్లుగా శారా తలంచేది. గమనించారా, మన దినాలలో గొప్ప ఉద్యోగ కలదనే సంఘము తలంచినట్టుగా ఇందులో తిరగబడిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఈనాడు కూడా సంఘశాఖను దీవించినప్పుడు నీవెలాగ దాన్ని చేయగలవు? ఆయన ఎన్నడూ కూడా సంఘశాఖను వినియోగించుకోలేదు. ఒక వర్తమానం రాగానే వారు దాన్ని సంఘశాఖ నిర్మాణం చేశారు. అది అక్కడ తొచ్చిపోయినది. అది తిరిగి ఎప్పుడైనా మళ్ళా లేచినట్లయితే ఏ చరిత్రకారుడు అయినా చెప్పవచ్చు అని నేను సవాల్ చేస్తున్నాను. అది అక్కడే తొచ్చిపోయినది, అది అక్కడే పడిపోయినది. దేవుడు అక్కడి నుండి ఆ సాధనను విడిచి మరొక దానిలోనికి సాగిపోయాడు. లూథరులో నుండి మెథడిస్టులోనికి, మెథడిస్టులో నుండి పెంతికోస్తులోనికి, మరి ఇప్పుడు పెంతికోస్తులో నుండి విత్రములోనికి ఆయన కదలి వెళ్లాడు. ఎందుకంటే అది విత్రమై ఉండవలసి ఉన్నది. ప్రకృతి నీవు కట్టలేవు. విత్రము తప్ప మరొకటి కలగడానికి వీలులేదు. కాబట్టి విత్తనమే తనకు తానుగా ప్రత్యుత్పత్తి కాగలదు. ఆయన నిన్న, నేడు, యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అదే అగ్నిస్తంభము, అదే సూచిక్రియలు, అదే శక్తి, అదే దేవుడు, అదే అద్భుతాలు, అదే విషయాలు. ఆయన వాక్యం ఒక్కడేని ఖచ్చితంగా రుజువు చేయబడుతుంది. ఆయన నిన్న, నేడు, యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన నడిపిస్తున్నాడు. అది మనం చూడటానికి, మనం నమ్మడానికి దేవుడు సహాయము చేయనుగాక. నిశ్చయం సంఘమైన శారా పాగన్న పట్టుకొచ్చింది, అది పనిచేయలేదు. చేసినదా? లేదు. మనుషులు ప్రోగు చేసిన డాక్టర్స్, పిహెచ్డీలు, ఎల్డెల్లు గుంపు ఈనాడు పనిచేయదు, అది చేయదు. అన్ని సాధనాలు నిరర్థకమైపోయినవి. హాగర్ వలె లూథరు అపజయముందాడు. హాగర్ చేసిన పనేంటి? హాగర్ తన కుమారుని మరి యొక్క స్త్రీ కవుగుట్లో ఉంచినది. అవును, తన కుమారుని పెంచిన కొరకు హాగర్ అదే పని చేసినది. తన ఒక్క కుమారుని తల్లి కాని మరొక స్త్రీ కౌగటకు పెంచడం కొరకై అప్పజెప్పినది. తన కుమారుడైన నీతిమత్వాన్ని పెంచడం కొరకు సంఘ శాఖకు అప్పజెప్పినదే యూతో చేసిన బుద్ధిహీనమైన పని. అదే శారా చేసినట్టుగా వెస్లీ చేసి అపజయముందాడు. సింధూర వృక్షం దగ్గర శారా చేసినట్లుగానే పరిశుద్ధాత్మ బాప్తిస్తమైన అతీతమైన జన్మను గురించి అతను అనుమానించాడు. అతీతమైన దాని గురించి వెస్లీకి పరిచయం చేసినప్పుడు పెంతకొస్తు కాలం ప్రవేశించగానే భాషలు మాట్లాడుతూ వీటన్నిటి గురించి పరిచయం చేశాడు. దాని గురించి వారు అపహాస్యం చేశారు. చర్చా క్రైస్తవులైన వారు మీరంతా, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మీరంతా మొక్కు తిప్పుకుని దానిని దూరంగా వెళ్లిపోయారు. అవును వెస్లీ, మీరు చేసింది ఏంటి? మీరు సంఘశాఖను, మీ బిడ్డను అమ్ముకున్నారు. అది చచ్చి నశించిపోయినది. అది నిస్సహందంగా వాస్తవమైన సంగతి. అయితే నిజమైన వాక్యం ముందుకు సాగుతూనే ఉన్నది. ఆ సంఘశాఖలో అది ఆగిపోలేదు. వెంటనే పెంతికొస్తులోకి సాగిపోయి అక్కడే కొందరిని స్వీకరించినది. విత్తనము అండములో ఉన్నప్పుడు ఎలాగుంటుందో అలాగే అది ఎంతో పరిపక్వమైన కుమారుడై ఉండేది. నా వెన్నుముకు ఆరంభమై ఊపిరితిత్తులు, తల, కాళ్ళు ఏర్పడటం ఆరంభమైనది. మరికొంత కాలానికి జన్మించే స్థితి ఏర్పడింది. అవునది వాస్తవం. ఆ విధంగా సంఘం పరిపక్వ స్థితికి వచ్చింది. చెట్టు దగ్గర శారా ఎలాగో చేసిందో అలాగే వెస్లీ సందేహపడ్డాడు. వస్త్రాలు ధరించిన ప్రభు దూత లేక దూత, దేవుడే ఆయన, ఎలోహీము, ఆయన వస్త్రాలకు దుమ్ము కొట్టుకుని మనుషుల వలె వస్త్రాలు ధరించుకుని నిలబడ్డాడు. శారాకు 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాగ్దానం ఇచ్చాడని చెప్పాడు. అబ్రహాము, నేను ఇరువురు మృతదుల్లమై ఉంటే ఇది ఎలా సాధ్యము అని తిరగబడింది అయింది శారా. బహుశా 20 సంవత్సరాల వయసు గల కుటుంబ బంధువు కలిగి ఉండటానికి మేము అలాంటి అవరస్తులము కాదు. ఆమె సుమారు 100 సంవత్సరాల వయస్కురాలు. నేను నా భర్త కూడా వృద్ధులమే, నా యజమాని వల్ల నాకు సుఖము కలుగునా అని అనుకున్నదామె. అతని జీవనధారలు మృతదులమైపోయినవి, నా గర్భం ఎండిపోయింది, నా రొమ్ము భాగం క్షీణించిపోయినది, పాలగ్రంథులు క్షీణించినవి, అవి నేను ఎలా పొందగలుగుతాను? నేను దాని వర్ధనము చేశాను. ఆయన ఏ విధంగా నేను వచ్చును అని దేవుడు చెప్పాడు. అలాగే వెస్లీ చేశాడు. భాషలు మాట్లాడటానికి మేమేలా అంగీకరించగలం? దైవిక స్వస్థత మొదలగు వాటిని ఎలా అంగీకరించం? ఈ దినాన మాకు అది సంబంధించినవి కావే. కడవరి కాలమంది మనుషులందరి మీద ఆత్మను తృమరింతులని ఆ వాగ్దానం దేవుడు పలికాడు. అది క్షస్తరమైన వాగ్దానం చేశాడు. అది ఆయన చేతి సాగిపోయాడు. ఏ విధంగా సరే ఆ వెస్లీ సంఘము, దాని యొక్క చిన్న చిన్న సోదరులైన బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, క్రీస్తు సంఘము మొదలైన పుప్పడి రేణువుల చేత నజరీలను, పెలిగ్రి హోల్నెస్ వారిని, ఐక్య సోదరుల సంఘము ఇంకా వాటి వాటిలో చచ్చిపోయినవి. మరి సంఘము కదిలిపోతూనే ఉన్నది. అయితే పెంతకొస్తు ఏమి చేస్తుంది? పక్కవలే ఒక సముదాయంగా కట్టుకుంది. అదే పని అదే చేసినది. దానికదే సముదాయంగా తయారు చేసుకుంది. పక్కవలే అది ఏర్పాటు చేసుకుంది. అవును వాస్తవమే. పెంతకొస్తు మరేవలే ఉన్నది? పెంతకొస్తు పండుగ. మరే ఏమి చేసిందో చూడు. మరే చేసిన పొరపాటు ఏంటంటే ఒకప్పుడు పెంతకొస్తు పండుగ దినాన గౌరవ ప్రభావ గల యాజకులని కలుసుకుంటూ ఆమె తదస్థించను. ఆమె కుమారుడు అక్కడ ఆయన ఎక్కడి కూడా కనుగొలేకపోయింది. ఆమె 3 రోజుల ప్రయాణం చేసి తిరిగి ఆమె వెనుక్కు వెళ్లిపోయింది. నేటి నాగరికత గల సంఘం వలె ఆయన్ను ఆమె విడిచిపోయింది. సుమారు 3-5 సార్లు లేక 25 సార్లు సంఘం ఆయన విడిచిపెట్టినది. 50 సంవత్సరాల క్రితము లేక 75 సంవత్సరాల క్రితము పెంతకోస్తు పడుగు దినంలో ఆయన విడిచిపెట్టినది. మరియా యోసేపుతో కలిసి 3 దినాల ప్రయాణం చేసి ఆయన వెతుకుతూ అక్కడికి వెళ్లింది. ఆయన కొరకు వెతికింది, ఆయన కనబడలేదు. ఆమె ఆయన కనుగొని ఆమె కనుగొంది ఏంటి? ఆయన దేవాలయంలో ఉండి దేవుని వాక్యాన్ని గురించి యాజకులతో తర్కించడం ఆమె కనుగొన్నది. ఆ యాజకుల ఎదుటనే, ఆ ఘనులైన వారి ఎదుటనే మరియ తెర వదిలివేసింది. ఆమె చేయకూడని కార్యాన్ని ఆమె చేసింది. దేవుడు దేవుని తల్లి అని పిలువబడుతున్నది. కుమారుడికి మించిన జ్ఞానం తల్లికి ఉండవలసి ఉన్నది. రాత్రింపగల్లు నేను నీ తండ్రి కన్నీటితో నిన్ను వెతుకుతున్నాము అని అన్నది. నేను నీ తండ్రి పుట్టుకనేది దైవ సంబంధితమైనది కాదని తెలుపుతూ యేసు తండ్రి యేసు పోలి పలుకుతుంది. దైవ సంబంధమైన జన్మను ఆమె పురస్కరించినది. పెంతికోస్తు వారు భాషలు మాట్లాడటమే తీసుకుంది. వాక్కి జన్మను తిరస్కరించినది పెంతికోస్తు. నిర్దిష్టంగా అదే పని చేసినది. దాని ఎంతగానో అది స్వీకరిస్తుంది, మిగతాది మాత్రం తీసుకోదు. మరి చేసిన రీతిగా వాక్య జన్మలోది తిరస్కరిస్తుంది. అయితే గమనించు, దీని తర్వాత మరి ఒక సంఘశాఖ ఉండబోదు. వాక్యాన్ని గమనించు, 12 సంవత్సరాల వయసే అయినప్పటికీ తొక్కలో కేవలం చిన్నదే ఉంది. నేను నా తల్లి పనుల మీద ఉండవాలని తెలియదా అని ఆయన చెప్పాడు. అక్కడికక్కడే సంఘాన్ని వాక్యం సరిచేసినది. దేని కొరకడి ఇవన్నీ చేసేవి? ఇవి చేయకూడదని నీకు తెలుసు. మా తలపులు మేము మానివేస్తాం, మూసివేస్తాం. నీవు లోపలికి రావడానికి మేము అనుమతించము. నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని తెలియదా? గమనించు, అది నిజమే, నిజమే. వాస్తవమైన అతీతమైనది వశీకరణ. కేవలం సామాన్య మానవుడుగా యేసేపు కుమారుడుగా ఆయన్ను అభియోగిస్తుంది లేక పెంటికోస్తు చేసిన పని ఏంటి? ముగ్గురులో ఒకడిగా ఆయన అభియోగిస్తుంది. ముగ్గురులో ఒకరు అది గాయపరచమని నాకు తెలుసు. అయితే 3 ఆయన ఉన్నారు. తండ్రి ఆయన తండ్రి యొక్క, కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క. అయ్యయ్యో, అయితే నిజమైన వాక్యమే, నిజమైన వాస్తవమైన వాక్యం ఇలా మాట్లాడుతున్నది. వారు ముగ్గురు కాదు, వారిలో ఒక్కరే. వాక్యాన్ని మీరు ఎరగలేదు, 3 తయారు చేయవద్దు, ఒక్కరే. గమనించు, ఈ సాధనమైన తొక్క వచ్చిన తర్వాత ఇక ఎలాంటి తల్లి సంఘాలు, సంఘ శాఖలు, వేరే సాధనాలు ఇక ఉండవు. ఉచితంగా తొక్క వచ్చేసిన తర్వాత ఏమీ మిగిల్చబడింది లేదు. గింజ తప్ప, అవునా? అది గింజే ఉంటుంది. భూమిలో విత్తనమే అది అదే ఉంటుంది. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె పైకి ఒక ఆత్మ వస్తుంది ఆయన చేసిన కార్యాలనే చేయడానికి. గమనించారా? అది విత్తనాన్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది. చిన్నదైన బాలుడైన వాక్యం తనకు తానుగా మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా? ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ వర్తమానం మన ఒక రహస్యం మనకున్నది. తండ్రి యొక్క పని ఏంటి? ఆయన ఎందున్న తండ్రి యొక్క పని ఏంటో నీవు తలంచవా? కన్య గర్భవతి అని యెషయా ప్రవచించినది నిర్వర్తించడము, పుట్టివాడు దుప్పులే గంతులు వేయడం అని ప్రవక్త యెషయా మళ్ళా చెప్పేది నెరవేర్చడం. మీలో ఉన్న వంటి ప్రవక్తను మీ దేవుడైన ప్రభు పుట్టించును అని మోషే చెప్పినట్లుగా ఆ వాక్యము నెరవేర్చడం అది తండ్రి పని. సరే, ప్రకృతి సంబంధమైన స్త్రీలైన ఆ కడలు నుండి అది వచ్చినట్లుగానే ఆత్మ సంబంధమైన సంఘ స్త్రీలైన ఈ కడలు సంగతి ఏంటి? సంఘములనేగా స్త్రీలు, స్త్రీలనేగా సంఘములు. అవునది వాస్తవమే. అయితే మరి ఇప్పుడు ఏంటి? మనం తండ్రి యొక్క పనుల మీద ఉండవలను. గోధుమ విత్తనము తిరిగి ఉత్పత్తి కొరకై కేక వేస్తుంది. అవునండి, ఏమి చేస్తుంది? మలాకి 4 రుజువు చేస్తుంది. లూకా 17:30 రుజువు చేస్తుంది. హెబ్రీ 13 రుజువు చేస్తుంది. యోహాను 14:12 రుజువు చేస్తుంది. వాక్యాన్ని రుజువు చేస్తుంది. ప్రకటన 10 రుజువు చేస్తుంది. 7 ఇవ్వబడుట, దేవుని మర్మలు చిట్ట చివరికి సర్ప సంతానం మొదలైన వాటికి రుజువు చేయబడును. సంవత్సరాల తరబడిగా సంభాళిత మరుగుగా తగిలిన వివాహము, విడాకులు మొదలైన మర్మాలు తాత్విక శాస్త్రవేత్తలకు మరుగై ఉన్న ఈ విషయాలు తెలియపరచబడు. ఇదే సమయము. తండ్రి యొక్క పని దాని పొందుకుంటారని తలస్తారు. తమకు తాముగా గౌరవ ప్రభావాలు కొలుతూ మా సంఘ శాఖ దానికి బోధించదు అని అంటారు. అయితే బైబిల్ చేస్తుంది. అవును, అది సత్యమైన దేవుడు రుజువు చేస్తాడు. అవును, అది అలా జరుగుతుంది. ఈ యుగం యొక్క నెరవేర్పు 7 సంఘ శాఖలని కేవలం మోసుకులకు సాధారణ రుజువు చేయుట, అదే తండ్రి పనులలో మరొక రుజువు చేయటం. సంఘ శాఖలని ఆయనకు సంబంధించినది కాదు, అది తెలియచేయటము తండ్రి పని. వాక్యాన్ని తిరస్కరించే మానవ కల్పితములే అవి. గమనించు, మరియా మహా కన్యనని చెప్పవచ్చు, ఆమె తల్లి అని పిలవలేదు, ఆమె స్త్రీ అని పిలిచారు. మోయి సాధనమే తల్లి కాదు, అది సత్యమే. వాక్యాన్ని మోయి సాధనమే ఆమె, కానీ ఆమె వాక్యము కాదు. అవును, పునరుద్ధానములో ఆయనతో కూడా ఆమె గుర్తించబడలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమె కేవలం మోయి సాధనమే. ఆమె చనిపోయింది, ఇంకా సమాధులలో ఉన్నది. అవును, కాబట్టి ఆమె కేవలం సాధనమే. ఆయన తల్లి కాదు, దేవుడు కాదు. సంఘాలు ఎలాగో ఆమె అలాగే. అవునది వాస్తవం. ఆమె వాక్యము కాదు, మోయు సాధనము. ఆమెగా అలాగుంది. అది చెప్పి ముగించుకుందాము. పెంతికొస్తు రాబందుల్లారా, గద్దల్లాగా చుట్టూ గంతులు వేయవారులారా, ఇతరుల వలె లోక కార్యాలు కాలు పంపులు పొందుతూ ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయడం కొరకై పై పైకి భక్తి కలిగి వారి శక్తిని తృణీకరిస్తున్నారు. ప్రవక్త ఇక్కడ అలా చెప్పాడు. కడవరి దినాల్లో లౌకిక సంఘ కాలం ఎలాగుండని దేవుని వాక్యం తెలియజేసిన దానికి సంపూర్ణ ఉదాహరణము. మీరు దిగంబరి, గుడ్డివాడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, దిక్కుమాలినవాడు, ఇంకా ఏదీ తెలియనివాడు, ధనవంతుడు, ధన సమృద్ధి చేసుకున్నారని ఆమె చెప్పుచున్నది. ఏమీ కుదవలేదని పలుకుతున్నది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే కాపాడే ప్రవక్తిక పోలిన సోదరుడైన తన స్థితిని పొగట్టుకుని రాబందుగా రాబందులా ఆమెకు అలా ఉన్నది అది తెలియదుగా మారింది. తచ్చిన కుందేలను భుజించడానికి తన ప్రజలను ఆమె తయారు చేసింది. ఖచ్చితంగా అది నిజమే. మెలకులండి, పక్షులతో పోలి వారసులు అవుతారని మీరు ఎలా కనిపెడుతున్నారు? అలాంటి విషయాలతో ఈ ఘనమైన తరుణంలో రాకడ సమీపమవుతుండగా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఏదో కొద్దిసేపు గడపడానికి కూటాలకు హాజరవుతున్న సగం విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే అలాగే నీవు ఉన్నావా? నీవు తెలుసుకోవాలని కోరుతున్న ఒకటి మా వద్ద ఉన్నది. ఎంతో సమయం అయిపోయింది, నేను ముందుకు సాగను, దాన్ని ముగించాలి. బహుశా రేపు రాత్రికి అయిపోతుందేమో. ఓ క్షేమంలో మనం తలవంచుకుందాము. నేను ఇటువంటి వ్యాఖ్యానాన్ని వినియోగించున్నానా అని నీవు అనుకోవాలని నేను ఆశించను. నేను చెప్పిన దాన్ని ఒక్క నిమిషం జాగ్రత్తగా తీసుకోవాలని నేను అపేక్షిస్తున్నాను. గ్రహించగలిగితే అది ఎంతో సులభమైనదే. నీవు అపేక్షిస్తే అది నిశ్చయమేనని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అనుభవం లేకుండా ఈ రాత్రి నీ వీటిని ఉన్నట్లయితే నేను ఆత్మీయ నాట్యమాడాను, చుట్టూ గద్దలు వేశాను అని చెప్పవచ్చు. అవును, కాకులు గద్దల వలె రాబందులు అదే పని చేస్తున్నవి. అది నేను అడగటం లేదు. నీవేం భుజిస్తున్నావు? ఎక్కడి నుండి అనుదిన ఆహారాన్ని పొందుకుంటున్నావు? నీవెలా పోషించబడుతున్నావు? దేవుని వాక్యముల ద్వారా లేక సంవత్సరాల క్రితము వినియోగించిన చచ్చిన శవ మాంసాన్ని భుజిస్తున్నావా? చాలా కాలం క్రితం నీవు పొందిన అనుభవానికి అనుబంధముగానే ఉన్నారా ఈ రాత్రి అనుభవము? లోపుంచి పంపించబడిన కొత్త మన వల్లే ఈ రాత్రి కొత్తదిగా ఉన్నదా? దాని ద్వారా నీవు నీ ఆత్మను పోషించుకుంటున్నావా? రేపటి కొరకు శ్రేష్టమైన కొత్తదాని కొరక ఎదురు చూస్తున్నావా? నీవలాగా లేట్లయితే ఇప్పుడే తల్లవంచి కళ్ళ మూసుకుని నీ హృదయాన్ని ప్రణమిలజేయి. విధేయంతో ఈ ప్రశ్న నీకు నీవే వేసుకో, నాకు కాదు దేవునికి. ఈ విధంగా నీ సాక్ష్యానికి తార్కాణంగా నీ చేయి చూపించగలవా? ఇలా చెప్పు, దేవా, నా జీవాత్మలు దేవుని వాక్యము చేతనే పోషించబడ్డుకరకై షరతు కోరుతున్నాను. అలా చెబుతూ నీ చేయి చూపించగలవా? దేవుని నిన్ను దీవించునుగాక, దేవుని నిన్ను దీవించునుగాక. ఈ రాత్రిలో ఎంతమంది అలా ఉన్నారో ఖచ్చితంగా నాకు తెలియదు. గుంపు లెక్క పెట్టడానికి అయోగ్యుడైన తీర్పని నేను. అయితే బహుశా 300 మంది తమ చేతులు ఎత్తారని చెప్పగలరు. తమ ఆత్మకు షరతును కోరుతున్న మీరు. మనం తలవంచగా ప్రార్థనలో జ్ఞాపించుకుందాము. దేవైన దేవా, వాక్యాన్ని చెప్పడానికే నా బాధ్యత. ఈ చిన్న చిన్న ఉపమానాలు పోలిగ్గా చెప్పడం ద్వారా ఒకరు మరొకరితో వారసులు కారు అని ప్రజలు చూడగలిగి ఉన్నారు. కడవరి దినాల్లో పరలోకానికి ఎత్తబడే ప్రజలు ఆ ప్రజలే ఉండేదరు. యేసు వచ్చినప్పుడు కొందరైతే ఇక్కడే ఉంటారు. రాత్రి ఆయన వచ్చినప్పటికీ ఆయనకై మేము ఎదురు చూస్తున్నాం. ముప్పై లేక ముప్పై మూడు సంవత్సరాల క్రితము ఆ విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. రాత్రి 9:30 లేక 10 గంటల సమయమందు నేను మోకరించి ఉంటిని, గతించిపోయిన తండ్రి కొరకు ప్రార్థించుచుడిని. రాత్రి ప్రభువా, అనేకమైన తల్లుల కొరకు, తల్లుల కొరకు, సహోదరి సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల దేవా, కనికరము చూపువా. దాని గురించి ఏదైనా చేయటానికి, నా తండ్రికి ఏదైనా చేయటానికి ఎంతో ఆలస్యమైపోయినది. ఈ జీవిత గవనులు ఆయన దాటి ఉన్నాడు. ప్రభువా, మేము సహా అదే మార్గమందు త్వరలో గతించరై ఉన్నాము. నేను కూడా అదే దారిన వెళ్లవలసి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి బాలుడు బాలిక అదే మార్గాన్ని వెళ్లవలసి ఉన్నారు. దేవుని వాక్యానికి మేము చేసి ఉన్నామో దానికి మేము లెక్క చెప్పవలసి ఉన్నది. ఆతనిపైకి ఉమ్మి వేస్తున్న వ్యక్తికి దావీదు దృష్టికి ఎంతటి చిన్నవాడో, వాక్యమైన యేసు మీద ఉమ్మి వేసిన ఆ ప్రజలు ఎంతటి చిన్నవారో, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎవరైతే చీరలు కొట్టారో, ఇక్కడ నుండి వెళ్లిపోయిన ప్రజలు ఎంతటి చిన్నవారో, వారిక్కడ కొన్ని ఘటమైన గ్రీకు మాటలు వారు చూడలేకపోయారు. సృష్టికర్త యొక్క దేవుడు సామాన్యమైన స్వభావంతో బోధించగా వాక్యం యొక్క సాధనములను చూడగలిగితే, వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే భూతకాలం ఇక్కడే ఉన్నదని, మేము నివసిస్తున్న ఘడే ఇదే అని గ్రహించడమేవా. లోకములో దేనికో బుద్ధిహీనమైన దాని కొరకై దానికి మేము వెన్ను చూపకుందము కాక, ఆ హృదయపూర్తిగా ఈ రాత్రులు మేము ఆయన స్వీకరించుదము కాక. నాయందు మంచి ఆత్మను పుట్టించము. జీవాత్మను ఏసే వాక్యమని అంగీకరించి నీ వాక్యాలన్నీ నమ్మునట్లుగా చేయండి. అది నిన్న, నేడు, నిత్రం ఒకటే రీతిగా ఉన్నది. నేటి కాలానికి పంపించిన భాగాన్ని ఈనాడు నేను విశ్వసించినట్లు చేయండి. అనుగ్రహము చూపండి ప్రభువా. యేసు నామమున అడుగుతున్నాను. మీలో ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు అడగబోతున్నాను. మిమ్మల్ని మీరు ఇక్కడ ఉండి నిజమైన విధేయతతో దీన్ని గురించి మీరు తలస్తున్నట్లయితే, మీరు చేయడానికి మాకు సంఘము లేదు, బాప్తిస్తుడానికి మాకు ఒక కొలలు ఉన్నది. ఎందరైతే నమ్మి ఉన్నారో వారు బాప్తిస్తం పొందిరి. ఎవరికి కూడా క్రైస్తవ బాప్తిస్తం మీరు పొందినట్లయితే, అంటే చిలకరింపు చేయుట, కురుమరించుట అని అర్థం కాదు, ముంచడం పొందుట. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క బిరుదులతో కాదు, యేసుక్రీస్తు నామమున. కేతలకు సంఘము 300 వరకు ముగ్గురు దేవుళ్ళు, 3 తరహాల బాప్తిస్తాలు క్రితం పేరుతో ప్రవేశపెట్టే వరకు సంఘమంతా యేసుక్రీస్తు నామమునే బాప్తిస్తం పొందినది. ఇంతవరకు కూడా మీరు ఇది పొందకపోతే, రేపు ఉదయం 10 గంటలకు బట్టలు మొదలైన వస్తువులు ఇక్కడ సంసిద్ధంగా ఉంటవి. యేసుక్రీస్తు కొరకై వచ్చి ఆయనతో ఏకము కారా? మిమ్మల్ని భద్రం చేయడానికి ఇక్కడ మాకు సంఘము కూడా లేదు. ఏ సంఘానికి మీరే వెళ్లాలని ఇష్టపడతారో, ఎక్కడికి వచ్చారో అక్కడికే వెళ్ళండి. అయితే దయచేసి ఈ వాక్యాన్ని నమ్మండి. నమ్ముతున్నారా? ఆమెనని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకేదైనా కావాలంటే మేము సహాయం చేస్తాము. మేమిక్కడ అందుకే ఉన్నాము. ఇక్కడ వ్యాధిగ్రస్తున్నారని నాకు తెలుసు. ఈ రాత్రి ప్రార్థనా వరుసకై కాలము దాటిపోయినది. ఎలాగైతే మనం జరిగిద్దాం. మీరంతా నా కొరకు చేయాలని ఆశిస్తున్నారు. ఒకరికొకరు దగ్గరగా కూర్చోనండి. ఆ వ్యక్తి మీద మీ చేతులు ఉంచండి. మీరు పక్షరాజు మీద మీ చేయి పెట్టండి. అనుమానించపనిలేదు. బహుశా పక్షరాజే గ్రద్దాహారాన్ని ఎక్కడో భుజించి జబ్బుపడి ఉండవచ్చు. అది వాటికి ఎన్నటికీ అవసరం లేదు. అవి బయటికి రాగోరుచున్నవి, అవి జబ్బుపడి అలసి ఉన్నవి. ఇక్కడ కూర్చొని ఈ రాత్రి పక్షిరాజు ఏమి తింటున్నావో చూస్తున్నవి. వాక్యమనే జీవగల క్రీస్తుని కలిగి ఆయన వారి మధ్య ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, యుగములు సజీవుడని కనపరుచుకుంటున్నాడు. కొత్తతో వారికి ఒక వారసత్వం లేనివారు. అవి కాల్చివేయబడును. ఆ దంట్లు అవన్నీ కాల్చివేయబడును. గోధుమను బయటకు ఏకం చేసేది వచ్చేస్తుంది. ప్రభు మీకు తోడేళ్ళు కాక. కొందరు వ్యాధిగ్రస్తున్నారు, కొందరు శరీరీతిగా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. పక్షరాజు, నీకై ప్రార్థిస్తాను. నేను నీ కొరకు ప్రార్థించిన రీతిగా నీ సహోదరు సహోదరుని పక్షరాజు కొరకు నీవు ప్రార్థించు. నీ మీదకి వచ్చును కాక. పక్షరాజు ఆహారాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నాను. తన యొక్క ప్రవక్తలను పక్షరాజులని పిలిచాడు. ఆయనకు ఆయనే పక్షరాజుని పిలుచుకున్నాడు. ఆయన యెహోవా పక్షరాజు. ఒకరి మీద ఒకరు చేతులుస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థించండి. పరలోకమున్న మా తండ్రి, నీ వాక్యం ఇలా తెలియజేస్తుంది, నీ సంఘానికి నేర్పించిన ఆఖరి ఆజ్ఞ సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేది. సాధారణ ఆజ్ఞలు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు జరుగును, నా నామమును బట్టి దయ్యములు వెళ్లగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, మరణకరం ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, సర్పములు ఎత్తి పట్టుకున్నను అవి వారికి హాని చేయవు. వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఓ యెహోవా పక్షిరాజా, ఆ వాక్యము చేతనే ఈ రాత్రిని బిడ్డలను పోషించండి. వారు అక్కడతో ఉన్నారు, ఆ ఆహారమే వారికి అవసరము. అదే వారికి కావాలి. ఏ ఆహారం వారికి కావాలో అది తెలుసుకోవాలి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. వారు ఒకరి మీద ఒకరు చెల్లించినప్పుడు వారు స్వస్థత నొందుతారని నీవు వాగ్దానం చేస్తున్నావు. ఓ ప్రభువైన దేవా, ప్రతి విధమైన అనుమానమును గర్భ తలంపులను ఇప్పుడే తీసివేయండి. దేవుని వాక్యమైన పక్షిరాజు ఆహారాన్ని విధేయత్వం మేము భుజించాలి. ఈ ప్రజల మధ్య ఉన్న ప్రతి అపవిత్ర ఆత్మను, ప్రతి విధమైన అనుమానము పెరిగి ఆత్మ సంఘశాఖ పురుగు చేయు ప్రతి విధమైన ప్రతి అలవాటు, ప్రజల్లో ఉండి పలు విధమైన వ్యాధి రోగము విడిచిపోవును కాక. ఈ ప్రజల్లో యేసుక్రీస్తు నామమున బయటికి వచ్చు కాక. ఈ ఘడి నుండి స్వతంత్రులుగా వారు ఉండును కాక. ఈ వారానికి అనుగ్రహించినది నమ్మి పక్షిరాజు ఆహారాన్ని వారు భుజించుదురు కాక. జగత్తుకు పునాది వేసిన వాళ్ళు వాగ్దానము చేసినది ఆ దాచిన మర్మములు ముద్రలు మేము తెరచి మాకు తెలియజేసినవి. ఇవే తండ్రి, యేసు క్రీస్తు నామమున ఆమేన్. అంగీకరించి నమ్మిన వారందరూ లోబడి నేను నమ్మితని, నేను అంగీకరించదని, దేవుడు నాకై వాగ్దానం చేసింది పొందితని అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆశ్చర్యమే మంచిది. ఒక పాట, నేను ఆయన ప్రేమించదను, నేను ఆయన ప్రేమించదను, ఆయనే మొదటి నన్ను ప్రేమించడం పాట మనందరము ఆయనకే పాడుదాం అందరం కలిసి.
If you do, let's raise our hands.
ఆశ్చర్యకరుడు కాదా? ఒకరికొకరు కరస్పర్శ చేద్దాం. సహోదరా, సహోదరి పక్షిరాజు, మనం పాట పాడుతుండగా కరస్పర్శ చేయి. యేసును ప్రేమించావని లోకానికి ఎలా తెలుసు? నీకెలా తెలుసు? ఒకరినొకరిని ప్రేమించిన చేతనే దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. లోకము నీ క్రీడ చూస్తున్నది. ఒకరినొకరు ప్రేమించండి. ఒకరి దయగలిగి ఉండండి. ఒకరి ఒకరు ఓర్పు క్షమాపణ జాలి కలిగి ఉండండి. బాప్తీసులు కూర్చిన ఇతరత్ర ఉపదేశాలు పరిశుద్ధాత్మ మీద కూడా ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడ ఎలాంటి గదులు లేవు. ఆ చేయడానికి గ్రహించండి. పేదిక పిలుపు దేవుడు మీకు ఒప్పుకోలు కలిగించడా మంచిది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నారన్నది. ఆయనతో మీరు చేరాలనుకుంటే వెళ్లి రేపు ఆయన నామన బాప్తీసం తీసుకోనండి. వాటిని గురించి తెలపడానికి అక్కడ ఒకరు ఉన్నారు. నేనా సహాయం చేయాలంటే మేము చేయగలం.
Way out in the praise. Shut my sound. I told him tomorrow night, I give you Brother Neville, our pastor.